ఆయన తీసుకెళ్లి ఆ అన్యాయమైన ఒక సిలువ మరణానికి అప్పగించబోతున్న వ్యక్తి ఎదురుగా ఉన్నాడు. అది అక్రాస్ ద డైనింగ్ టేబుల్ కూర్చున్నాడు. దేవుని మాట చెప్తున్నాడు భక్తుడు యేసు. మాట్లాడుతూ ఒక్కసారి వాడిని చూశాడు. ఎవరు చెయ్యి పెట్టబోతున్నాడో, ఎవరు అతన్ని అప్పగించబోతున్నాడో కూడా తెలుసు. వాడిని ప్రేమించేటప్పుడు ఆయన అల్టిమేట్ గా ఒక డిసిషన్ తీసుకున్నాడు. ఏంటంటే, ఈ టైంలో వీడు నన్ను అప్పగించబోతున్నాడు కాబట్టి వీడిని నేను ప్రేమించటం ప్రారంభిస్తే నా ప్రేమ, నేను చనిపోవడం కన్నా నా ప్రేమతో వాడు రక్షించబడాలి అనుకున్నాడు. అంతం వరకు ఆఖరి విషయంలో ఆ ఎదుటగా ఉన్న పరిస్థితిని ప్రేమించడానికి తన పడిన తిప్పలు, ఆ బాధ ఈరోజు మనకి మార్గంగానో మాదిరిగానో మారేలాగా చేశాడు. ఒకసారి మన ముందున్న పరిస్థితులు మనం ఆలోచిస్తే, ఒక మనిషి నుంచి విడిపోవడానికి, ఒక మనిషిని ప్రేమించుకుని ఉండడానికి, ఒక మనిషిని ద్వేషించడానికి, ఒక వ్యక్తితో మన సంబంధాలను తెంచుకోవటానికి, ఒక వ్యక్తిని దూరంగా పెట్టడానికి ఏ కారణం దొరికినా వెంటనే మనం దాంతో మాట్లాడగలం. ఏ చిన్న కారణం దొరికినా నీకు మనస్సుకు నచ్చదు, నాకు ఇష్టం ఉండదు, నాకు వాళ్ళు అలా చేయటం నాకు ఎందుకో కష్టం కలిగింది, నేను ఫీల్ అయ్యాను, నన్ను వాళ్ళు ఇబ్బంది పెట్టారు, లేక నాకు కావాల్సిన రీతిలో వాళ్ళు చేయటం లేదనే అనేక పద్ధతులు వ్యక్తిని దూరం చేయటానికి మన ముందు రీజన్స్ నేర్పిస్తాయి. కానీ వ్యక్తిని ప్రేమించటానికి, ఆయనలాగా మనం చేయటానికి ఎందుకు మనిషి చేయలేకపోతున్నాడో ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే, చాలా ఎక్కువగా చేయగలిగిన పనులు దేవుడు మనకి ఇచ్చాడు, వాటిని మనం గుర్తించలేకపోతూ ఉన్నాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక ఫస్ట్ తిమోతి 6:17 తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17 ఫస్ట్ తిమోతి 6:17 ఏహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచాక, సుఖముగా అనుభవించుటకు సమస్త గుణం మనకు ధారాళంగా దయచే దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఒకసారి ఈ ఆజ్ఞను ప్రతి ఒక్కరు కూడా కొంచెం కన్నులు తెరిచి చెవులు తెరిచి వినటానికి ప్రయత్నం చేద్దాం. ఇహమందు ధనవంతులైన వారు ఎలా ఉండకూడదు? గర్విష్ఠులు కాకుండా అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచకుండా సుఖంగా అనుభవించుటకు సమస్తమును మనకు దయచేయి, ధారాళముగా దయచేయి దేవుని అందే నమ్మిక ఉంచమని ఆజ్ఞాపించు. ఆజ్ఞ ఎప్పుడు చేస్తాం చెప్పండి? ఆజ్ఞ, ఆజ్ఞాపన ఎప్పుడవుతుంది? నన్న ఆ పని చేయండి, ఇది మొదటి దశ. చేశారా? ఎంక్వైరీ, ఇది రెండో దశ. ఏ ఎందుకు చేయలేదు? పరిశీలన. మళ్ళీ తిరిగి వారితో ఆ పని చేయించుకోవటానికి ప్రయాసం. చెయ్యకపోతే కుదరదు, ఇది ఆజ్ఞ. ఎప్పుడు వచ్చింది ఆర్డర్? ఒక 3 స్టేజ్ల తర్వాత ఆర్డర్ వచ్చింది. 3 సార్లు వాళ్ళు చేయట్లేదంట పని. ఈ డబ్బు గురించినటువంటి విషయాలు కానీ వాటి పద్ధతుల్లో ఉన్న వ్యక్తులు కానీ చేయటం లేనప్పుడు తిమోతితో చెప్పాడు, నువ్వు వెళ్ళి సంఘానికి ఆజ్ఞాపించు, యు వార్న్ దెమ్ అన్నాడు. అరే ఏంటి వార్న్ చేయాలి? ఒక విషయం, ఒక ఆజ్ఞాపన చేయటానికి ఒక వ్యక్తి సిద్ధపడుతున్నప్పుడు ఏ పరిస్థితులు అతని ముందు ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ దేనిని పట్టుకోవాలి, దేనిని పట్టుకోకూడదు ఒకసారి చూడండి. మీకేమర్థమైందో ఏంటి? ఎవరు నమ్మాలి, ఎవరిని గట్టిగా పట్టుకోవాలి, ఎవరిని గట్టిగా పట్టుకోకూడదు? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకుండా అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచకుండా సుఖంగా అనుభవించడానికి సమస్తమును మనకు ధారాళంగా దయచే దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించండి. ఈ ఆజ్ఞాపన ఎవరికంటే దేవుని యందు ధారాళముగా దయచేయు దేవుడా, ధారాళముగా దయచేయు ధనమా, ఎవరు పట్టుకోవాలి? నిజానికి దేవుణ్ణి పట్టుకున్న వాళ్ళందరూ దేనికోసం పట్టుకుంటున్నారు? ధనాని కోసం దేవుణ్ణి పట్టుకున్న వాళ్ళారా? డబ్బు పట్టుకోకండి, ఆయన పట్టుకోకండి, ఆయన పట్టుకోండి అంటున్నాడు. ఏంటి? ఇహముందు ధనవంతులైన వారికి 2 బలహీనతలు వస్తాయి. ఈ ఓన్లీ రీచ్ విల్ మేక్ యూ టు 2 వీక్నెసెస్. ఏంటి ఆ 2 వీక్నెసెస్ అంటే, మొట్టమొదటిది ఏంటంటే వాళ్ళు గర్విష్ఠులు అవుతారు. వాళ్ళకి తెలియకుండా లోపల గర్వం వస్తుంటది, నా దగ్గర ఇది ఉంది, నేను ఏమైనా చేయగలను, నేను సాధించగలను, నేను సంపాదించుకుంటాను, నేను కొనుక్కుంటాను, లేకపోతే నేను అనుభవిస్తాను, లేదా నేను ఇస్తాను, నేను ఇచ్చా తెచ్చుకుంటాను, లేకపోతే ఏదో ఒక విషయంలో ఆ ఓన్లీ రిచ్నెస్ ధనం అనేది మనుషులను ఎక్కువగా నమ్మేలాగా తీసుకుని వస్తూ ఉంటది. రెండోది, అస్థిరమైన ధనము యందు నమ్మిక పెరుగుద్ది. ది ట్రస్ట్ అండ్ ద బిలీఫ్ ఇన్ ద మనీ, డబ్బు విషయం మీద నమ్మకం పెరుగుద్ది. ఈరోజు డబ్బు లేని వాళ్ళకి ఎవరినైనా మిమ్మల్ని పిలిచి నీకు డబ్బులు కావాలా దేవుడు కావాలా అంటే ఏం ఆలోచిస్తారు? నేను మీకు మూడు ఆప్షన్స్ చెప్తాను చూడండి, అంటే ప్రజలు ఈ రోజుల్లో ఎలా మారిపోయారో చెప్తారు. దెర్ ఇస్ ఎ కౌంటర్, మీరు ఇక్కడికి కౌంటర్ లోకి, అక్కడ చర్చ్ ఉంటుంది, ఆ చర్చ్ లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ రోజు భోజనం పెట్టి 100 రూపాయలు ఇస్తారు. ఏస్తారు చర్చ్ లోకి వస్తే పూట భోజనం ఫ్రీ, 100 రూపీస్ ఇస్తారు. దెర్ ఇస్ అనదర్ చర్చ్, మీకు ఆశీర్వాదాలు ఇస్తారు, మీరు 100 రూపాయలు ఇవ్వాలి, మీరు లోపలికి వెళ్ళాలి. దెల్ బ్లెస్ యూ, మీకోసం ప్రార్థన చేస్తారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మీకు ఆశీర్వాదాలు వస్తే మీరు 100 రూపాయలు ఇవ్వాలి. మరో చర్చ్ ఉంది, వైఫై ఫ్రీ, రీఛార్జ్ ఫ్రీ, నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వేమీ ఇవ్వక్కర్లేదు, అంతా ఫ్రీ. ఈ మూడింట్లో ఏ చర్చికి వెళ్తావు? లాస్ట్ యు ఆర్ రైట్, వైఫై ఫ్రీ, యూ నీడ్ నాట్ టు పే ఎనీథింగ్, అండ్ రీఛార్జ్ ఈజ్ ఆల్సో ఫ్రీ. నువ్వు దేనికి వెళ్తున్నావు? అక్కడ చర్చికి వెళ్తున్నావు అనే విషయం నీకు నమ్మకం కలిగిందా? ఫ్రీ కాబట్టి వెళ్తున్నావు అని నమ్మకం కలుగుతుందా? డజంట్ మ్యాటర్ వాట్ ఫర్ యు ఆర్ గోయింగ్, వేర్ యు ఆర్ గోయింగ్ అనేది నీకు సెన్స్ అవుతుందా? ఏది అర్థమవుతుంది? ఇప్పుడు నేను చర్చిలోకి వెళ్తున్నాను అనే దాని గురించి ధ్యాస పోయింది, వెళ్తే నాకేం దొరుకుద్ది అన్నదే నీ ధ్యాస పెరిగింది. దేన్ని నమ్ముతున్నావు నువ్వు? దేన్ని నమ్ముతున్నావు? ఈ బ్రదర్ ప్రార్థన చేస్తే నాకు అది వస్తుంది, నేను ఆ బ్రదర్ ని నమ్ముతున్నానా? బ్రదర్ కి ప్రార్థన చేస్తే ఇచ్చే దేవుని నమ్ముతున్నా? ఎవరు నమ్ముతున్నాను? వీఆర్ ఆల్ ద వయా మీడియాస్, మనము మధ్యవర్తులమే గాని కార్యములు చేయవాడు ఆయన, దీవెనిచ్చేవాడు ఆయన, సమాధానం ఇచ్చేవాడు ఆయన, నేను నడిపించేవాడు ఆయన. ఆయన ప్లేస్ లో నేను వస్తే దొంగనవుతాను, ఆయన పక్షంగా నేను దోపిడీ చేసేవాడు అవుతాను. ఈరోజు నీ హృదయాన్ని ఒకసారి తెరిచి, అస్థిరమైనటువంటిది, అస్థిరం అంటే ఎక్కడ ఒకచోటది స్థిరంగా ఉండదంట, ఈరోజు ఇక్కడ ఉంటుంది, రేపు అక్కడ ఉంటుంది. నేను ఒక సహోదరుడితో మాట్లాడుతుంటే, బ్రదర్ కొన్ని పనులు చేయాలంటే కష్టంగా ఉంటదండి, నేను చేయలేను ఆ పని అని. ఏంటి ఆ పని అని అంటే, ఈరోజు నేను మా ఇంట్లో పనికి నేను ఇక్కడ ఉన్న 15 మందిని పిలిచాను. ఈ 15 మంది వచ్చి ఈరోజు నా కూలి పనిచేశారు. ఈరోజు పొద్దున 9 గంటలకు వచ్చారు, సాయంత్రం 4 గంటల వరకు పనిచేశారు, పని అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు మనకు తెలిసినటువంటి ఒక ఆలోచన 2 రకాలుగా ఉంటుంది. ఏంటంటే వెళ్ళిపోయేటప్పుడు అంటే ఎండ్ ఆఫ్ ద డే కూర్చొని, రా ఈ రోజు నువ్వు 8 గంటలకు వచ్చి 8 గంటలకు వెళ్ళిపోయి ఈ రోజు నా దగ్గర పనిచేసావు, కూలి 300 రూపాయలు తీసుకో, 1, 2, 3, 4, 5, 6, 15 డిస్ట్రిబ్యూట్ చేశాను. ఏ దినము కూలి ఆ రోజు ఇచ్చేశాను, పంపించేశాను. విచిత్రం ఏంటంటే మరుసటి రోజు నేను పనికి ఎదురు చూస్తాను, కానీ 15 మందిలో సగం మంది రారు, 15 మెంబర్స్లో 50% రారు. ఎందుకో తెలుసా? ఆ రోజు అడిగి డబ్బులు వచ్చాయి కాబట్టి. ఈడు నా దగ్గరికి మళ్ళీ పని తెప్పించుకోవాలంటే నేనేం చేయాలి చెప్పండి? డబ్బైనా ఆపాలి, లేకపోతే 10% 50% వరకు ఇచ్చి, రేపు నువ్వు పనికి వస్తావు కదా ఈ అది కల్పిస్తానులే అనాలి. ఎప్పుడు వస్తారు అప్పుడు పనులు? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? కూలి వాడిని కూలి బెగబట్టద్దు అని చెప్తుంది. బెగబడితే ఏమవుద్దట? కూలి మొరపడద్దట తన దేవుని దగ్గరికి. డబ్బులు ఏడుస్తాయి, అది అడుగుతుందట, ప్రభువా ఈ రోజు నేను ఈడి దగ్గర ఉండకూడదు, ఈడి దగ్గరికి వెళ్ళిపోవాలి, నేను అస్థిరమైన దాన్ని, ఈడు పట్టించుకున్నాను నన్ను, ఈడు నన్ను శాపంలాగా పట్టేసుకున్నాడు, ఈడిని విడిచిపెట్టు, ఈయన విడిపించని కూలి మొరపెడద్దంట. మరుసటి రోజు ఏమవుతుందో తెలుసా? నా దగ్గర నుంచి ఆడికి వెళ్లాల్సిన కూలి ప్లస్ 5% వడ్డీ నా జోబుని చెల్లిపోతే బయటికి, నాకు తెలియకుండా నష్టం కలుగుద్ది. ఎందుకు తెలుసా? ఐ మేక్ దిస్ వర్డ్, నేను వాక్యములకు వ్యతిరేకమైన పద్ధతి చేశాను కాబట్టి కూలి వాళ్ళు కూలి బిగబట్టడం వల్ల అస్థిరమైన ధనము మొర్ర పెడతదని చెప్తుంది. అంటే ఈ రోజు నీ దగ్గర ఉండాల్సింది నీది, ఈ రోజు నీ దగ్గర లేదు అది నీది కాదు. అమ్మాయి అనండి ఒకసారి, నీ దగ్గర ఉన్నది నీది, నీ దగ్గర లేదు నీది కాదు. నీ దగ్గర లేదని బాధపడదు, ఇప్పుడు నీ దగ్గర లేదు కదా బాధపడదు. కొంతమంది అడుగుతున్నారు ఇప్పుడు మాకు ఇవ్వాల్సిందని సంగతి ఏంటి అని అడుగుతున్నారు. హే, మాకు ఇవ్వాల్సిన దాని గురించి మాట్లాడే, నీకు ఇవ్వాల్సింది మరొకరి దగ్గర ఉంది, అది నా దగ్గరికి వచ్చాక నీ దగ్గరికి వస్తుంది. ఉందా లేదా? మన దగ్గరికి రావాలంటే ఎక్కడి నుంచి రావాలా వద్దా? వాళ్ళు ఇస్తేనే మన దగ్గరికి వస్తుంది, ఇది వెళ్ళి మనం అక్కడ ఇచ్చేస్తాం. అది ఎలా వస్తుందో నాకెలా తెలుసు? ఆయన ఇస్తాడు. అస్థిరమైన ధనమునందు నేను నమ్మకం ఉంచట్లే, దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ పంపని చెప్తాడు ఆయన చెప్తాడు, ఆయన నిన్ను నమ్మకం ఉంచుతున్నాడు. ఈరోజు నీకు నువ్వు నమ్మాల్సింది ఏంటి అని అంటే, ధారాళంగా దయచే దేవుని నమ్మాలి. దేవుడు ఎలా ఇస్తాడు? పిసినారుగా ఇవ్వడు, నువ్వు ఇచ్చావు కాబట్టి నీకు ఇస్తా లేకపోతే నీకెవ్వరు అనడు. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన నీ కొరకు ఇచ్చేటప్పుడు ఆయన ప్రోత్సాహాన్ని హస్తము నీకు ఎప్పుడు ధారాళంగానే ఇస్తాడు. అయితే ధనము గురించినటువంటి విషయం మాత్రమే కాక ధారాళముగా దయచేసి దేవుని యందు నమ్మకాన్ని పెంచండి. నమ్మకాన్ని పెంచండి దేవుని యందు. దేవుని మీద నమ్మకం పెంచండి. ఒకసారి అందరూ నమ్మచ్చుకోండి. నమ్మకం అనే పదండి. మంచి ఫ్రెండ్ ఎవడైనా ఉంటే మీరు నమ్ముతారా? ఆయన్ని మంచి స్నేహితుడు నమ్ముతారా? నమ్ముతారా? మీ తల్లిదండ్రులు నమ్ముతారా? స్నేహితులు నమ్ముతారా? బాగా నమ్మగలిగిన వాళ్ళు ఎవరు? మీకేమైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మీ పుట్టింటికో, మీ తల్లిదండ్రులకో, మీ స్నేహితులకో, సిబ్లింగ్స్ ఎవరికైనా చెప్తారా? చెప్పరా? చెప్పినప్పుడు వాళ్ళు మీకు సహాయం చేస్తారని చెప్తారా? చేయరని చెప్తారా? ఒకవేళ కనీసం ఏ సహాయం చేయకపోయినా ఇని పెడతారని చెప్తారు. వాళ్ళు వింటారు కాబట్టి వాళ్ళకి ఏమైనా చెప్పాలని ప్రయత్నం చేస్తారు. అట్ ద సేమ్ టైం మీకు ఒక నమ్మకం ఏంటంటే విన్న దానిని వక్రీకరించి వాళ్ళు ఇంకొకరికి చెప్పరు అనే వాళ్ళకే చెప్తారు. మీరు చెప్పిన విషయాలన్నీ అమ్మ మా ఇంట్లో కష్టంగా ఉండే అని పొరపాటు నువ్వు తల్లికే చెప్పావు అనుకో, ఏంటమ్మా అని అంటే ఏముంది మీ అల్లుడు గారు అన్నారు, ఫోన్ కట్ అయిపోయింది. ఇంకా తర్వాత ఆవిడ ఫోన్ చేసి ఏంటి పక్కింటి ఆవిడ వెళ్ళిపోతున్నాడా అన్నారుకో, నోరు మీవే, నేను అన్నదేంటి, నువ్వు అనుకుంటున్నది ఏంటి అని అంటే వాళ్ళు వక్రీకరిస్తున్నారు. నువ్వు చెప్పిన దానికి వాళ్ళు ఎక్స్ట్రాలు చేసేస్తున్నారు, వేసాలు గడ్డలు పెట్టేస్తున్నారు. అలాంటి వాళ్ళతో మీరు ఎప్పుడైనా నిజం చెప్తారా? ఏదీ చెప్పరు. అంటే నమ్మకము అనేటువంటి దానిలో నీ గురించి ఎప్పుడు ఎవరి దగ్గర ఎక్స్ప్లాయిట్ చేయకుండా, మిస్లీడ్ చేయకుండా, మిస్గైడ్ చేయకుండా, నీ గురించి చెడుని ప్రచారం చేయకుండా, ఏ పరిస్థితుల్లో లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళనే నమ్ముతారు. ఈరోజు నువ్వు దేవుని యందలిని ఉంచేటువంటి ఆ గొప్ప నమ్మకం నీ స్థాయిలో ఎలా ఉండాలంటే, నా గురించి ఆయన తప్పుగా ఆలోచించడు. నీవు ఎలాంటి దానివో, నేను ఎలాంటి వాడినో ఆయనకు తెలుసు. బట్ ఈ నెవర్ మిస్ థింగ్, నీ గురించి ఎప్పుడు కూడా మిస్కాన్సెప్ట్ తెచ్చుకోడు. నువ్వెంత దరిద్రంగా బతుకుతున్నా, ఎంత లోకంలో ఉన్నా, ఎంత వ్యతిరేకమైన భావాలతో ఉన్నా, ఎంత సాతాను ప్రభావంతో ఉన్నా, ఆయన నీ గురించి ఎప్పుడు తప్పుడు అభిప్రాయం కలిగి ఉండడు. అది ఆయన నమ్మాల్సిన విషయం. నేను తయారు చేసిన వాడికి నువ్వెంత బలహీనంగా ఉన్నావో కూడా తెలుసు, నీవెంత బలవంతుడివో తెలుసు. ఆయన విచిత్రం ఏంటంటే నువ్వు ఎన్ని విషయాల్లో బలహీనమన్నా ఒక విషయంలో నేను తయారు చేసినంత బలంలో ప్రపంచంలో ఇంకెవరికి తయారు చేయాలి? ఆ బలం ఏంటో నీకు తెలుసా? అది దేవునికి తెలుసు. ఈరోజు ఆ సృష్టికర్త యందు, దేవుని యందు నీ నమ్మకాన్ని నువ్వు ఎలా పెంచుకుంటున్నావో దానికి ఆజ్ఞాపించు అని చెప్తున్నాడు. సంఘంలో ఒక సమయంలో ఒక సహోదరు ఏమందంటే, పాస్టర్ గారు మీరు అంత పెద్ద కార్యక్రమాలు చేసేటప్పుడు మీరు జస్ట్ నన్ను గుర్తుపెట్టుకోండి అంది. అంటే ఎలా గుర్తుపెట్టుకోమంటారు సిస్టర్? మీరు ఏ కార్యక్రమం తలపెట్టినా నేను ఒక దాని ఉన్నాను, నన్ను ఇన్వాల్వ్ చేయండి, జస్ట్ రిమెంబర్ మీ అని. దేవుడు ఈ రోజు వరకు ఆవిడ నాకు గుర్తు లేకుండా చేశాడు. ఆవిడ ఆశ ఏంటి? నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుని ఆశ ఏంటి? నన్ను జ్ఞాపకం చేసుకో. ఎవరు నమ్ముతావు నువ్వు? ఐ కెన్ బిలీవ్ దిస్ సిస్టర్, నమ్మగలను. ఆవిడ ఆస్తిని, ఆవిడ అంతస్తును, ఆవిడ హోదాని, ఆవిడ పరపతిని, ఆవిడ ఒక వాగ్దానం చేస్తే దాని కొరకు ఆవి ఏమైనా చేయగలదు. కానీ నా దేవుడు ఆమెను కూడా ఆపగలడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు దేవుని నమ్ముతున్నావా, మనుషులు నమ్ముతున్నావా? నమ్మకం అనే దగ్గర రెండు విషయాలు చూపిస్తుంది. నువ్వు దేన్ని నమ్మవు కానీ డబ్బును నమ్ముతావు. యు బిలీవ్ ఇన్ మనీ. నీ జోబులో ఉంటే ఒకలాగా పనిచేస్తావు, లేకపోతే ఒకలాగా పనిచేస్తావు. నీ బ్యాంకులో ఉంటే ఒకలాగా ఉంటావు, లేకపోతే ఒకలాగా ఉంటావు. అన్ని నిండిపోయి నీ చేతిలో కొంచెం కరెక్ట్ బరువులు కనబడితే ఒకలాగా ఉంటావు, లేకపోతే ఒకలాగా ఉంటావు. దేనిని నమ్ముతున్నావు? డబ్బును నమ్ముతున్నావు. డబ్బు నీకు నమ్మకాన్ని కలిగిస్తుంది. నిర్జీవమైనది, ప్రాణం లేనిది, అస్థిరమైనది, ఒకరోజు నీ దగ్గర ఉంటే రేపు ఇంకోటి చేతిలోకి వెళ్ళిపోయేది, దానిని నమ్ముతున్నావు. ఈయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు, నిన్ను నీ ముందర నడిచేవాడు, నిన్ను కాయువాడు, నీ పక్షముగా కాపాడక కునుకక కాపాడువాడు. ఈ డబ్బు కోసం నువ్వు కునుకక కాపాడవలసిన వాడవి. ఏం చేస్తావు చెప్పండి? జోబు నిండా పర్సలు ఉండే డబ్బులు ఉంటే బస్సు ఎక్కేటప్పుడు ఎలా ఆలోచిస్తావు? పక్కన ఉన్నవాడిని కూడా అనుమానిస్తావు. ఏంటి ఏమన్నా పదవుతున్నాడా, ఏంటి పరిస్థితి? ప్రతిసారి నువ్వు దీని కొరకు కాపలా, కానీ ఆయన నీ కొరకు కాపలా. నువ్వు అస్థిరమైన ధనం ఎందు నమ్మకం ఉంచుద్దు. డబ్బుకు సంబంధించిన విషయాల్లో పిల్లరా, ఇక్కడ మీరు చాలా మంది ఆర్థిక నష్టాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, శ్రమల పాలు అవుతున్న వాళ్ళు ఉన్నారు, ఈ పోటు వస్తే చాలు అనేలాంటి ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. ఎలా ఈ కష్టార్జితాన్ని నేను ఈ నెలాఖరులో కట్టాల్సిన బిల్లులు, ఈ పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయి, పిల్లల ఫీజులు పెరిగిపోయాయి, మెడికల్ ఖర్చులు పెరిగిపోయాయి, ఏ పరిస్థితుల్లో నేను ముందుకెళ్ళాలి, అనేకమైన ఒత్తిడి వేదనలు మీ జీతాల్లో ఉన్నాయి. ఆ అన్ని పరిస్థితులకు మూలం మీరు అనుకునేటట్లు డబ్బు కాదు, దేవుడే. నిన్ను పోషించేవాడు దేవుడే. నీ పోషకుడు సజీవుడు. ఆకాశ పక్షులు చూడు అని చెప్తున్నాడు, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, కానీ వాళ్ళని నేను పోషిస్తున్న దేవుడు నిన్ను కూడా పోషించగలను అని చెప్తున్నాడు. ఆత్మ కలిగిన నీ గురించి ఆయనకున్న ధ్యాస గొప్పది. ఈరోజు నువ్వు అడుక్కోకుండా ఉండాలని, నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా బలహీన పరంగా ఉండాలని ఆయన అనేక విధాలా కోరుకుంటున్న దేవుడని బైబిల్ చెప్తుంది. కీర్తనకారుడు తన కీర్తనలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఆయన చెప్తున్నాడు. చూడండి, నీతిమంతులు పిల్లలు భిక్షమెత్తుట గాని, ఇక్కడ అది 37వ కీర్తన, దావీదు 37వ కీర్తనలో 25వ వచనం చూడండి, 35, 27. నేను చిన్నవాడిగా ఉన్నాను, ఇప్పుడు ముసలివాడు అయిపోయాను, ఆయనను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తడం గాని, అసలు నేను చూడలేదయ్యా, దేవుడు నమ్ముకున్నాడు అడుక్కోడయ్యా, అప్పిచ్చు జనముగా చేస్తాననేటప్పుడు దొరకలేదా? కీర్తన 37 వచనం 25, 37 25, 471 పాత బైబిల్. నీతివంతుడి పిల్లలు ఏం చేయరట? విడిచిపెట్టబడరు. అరే నువ్వు ఇలా అయిపోతావు, ఇలా వదిలేసి, ఈడేందుకు ఇలాగ అయిపోయాడు, ఈడేంటి ఇలా రోడ్డు పడిపోయాడు, ఈడేంటి ఇలా అడుక్కుంటున్నాడు, ఇది ఉండదు. ప్రిల్లారా, మీ జీవితాలలో ఈరోజు ఎవ్వరూ మీకు సహాయం చేసేవాడు మీ కళ్ళ ముందు కనబడడు. ఏ ఒక్కరూ మీకు వచ్చి మాట సహాయం చేసేవాడు నిలబడడు. ఏ ఒక్కరు ధైర్యంగా వచ్చి నీకెందుకు నేను ఉన్నాను అనడు, నేను చూస్తానని కూడా చెప్పడు. ఒకవేళ అలా చెప్పే కృప నీకుందంటే నువ్వు ఎంతో దయ పొందిన వాడు అని గుర్తించు. అది నీకు లేదు అని అంటే నువ్వు ఎప్పుడు కూడా అలా విడవబడవమ్మా అని దేవుడు ధైర్యం చెప్తున్నాడు నీతో. నేను నీ కొడుకు ఆ స్థలంలో ఉంటా. దావీదు ప్రత్యక్షంగా చెప్పేస్తున్నాడు, ఇది జరగదు, అలా విడవబడడు, అలాంటి పరిస్థితి ఉండదు, ఏ స్థాయిలో కూడా అలాంటి నష్టం కలగనే కలగదు అన్న విషయం ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి ఒకసారి ఆ మాట. కాబట్టి ధారాళముగా దయచేసే దేవుని విషయంలో నువ్వు ధైర్యంగా ఉండు. ఒకసారి ఈ మాట మీ పక్కలో చెప్పండి, నువ్వు విడవబడవు, అడుక్కోవు, నువ్వు సిగ్గుపడవు. దేవుని ఎందు నమ్మకం ఉంచు, ధారాళముగా దయచేసే దేవుని ఎందు నమ్మకం ఉంచు. ఎందుకు ఆ మాట చెప్తుందో తెలుసా? ఈరోజు 1వ తారీఖు వచ్చిందంటే భయం. ఎందుకు వచ్చిందిరా బాబు నా మీదకనే, ఉద్యోగస్తుడికి ఎప్పుడు వస్తుందా అనే ఆశ, 30 రోజులు ఎలా గడిచాయో తెలీదు, జీతం పడిపోద్ది 5వ తారీఖు లోపు అనే ఆశ, అది ఇవ్వాలని నీకు టెన్షన్, అది వస్తుందని వాళ్ళకి ఆనందం. అంటే భయం 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 హృదయంలో అనేక రకాల పరిస్థితులు. ఈరోజు ప్రభు నీతో స్పష్టంగా చెప్తున్నాడు, డు నాట్ వరీ, నువ్వు భయపడుకో, నువ్వు వరీ అవ్వద్దు, నువ్వేమవుతున్నావు నాకు తెలుసు, నువ్వు ఎలా నలుగుతున్నావు నాకు తెలుసు, ఎలా వేదన పడుతున్నావు నాకు తెలుసు, నీ కన్నీరు నాకు తెలుసు, నీ దుఃఖం నాకు తెలుసు, నువ్వు వేదన చెందుతున్న పరిస్థితి నాకు తెలుసు, అయినా నువ్వు విడవబడవు, నిన్ను విడిచిపెట్టను, నిన్ను దూరం చేయను. అస్థిరమైన దాని వైపు నువ్వు చూస్తున్నావేమో, అది వచ్చేస్తే సమస్య తీరిపోద్ది అనుకుంటున్నావేమో. మెనీ పీపుల్కున్న ఒకే ఒక థాట్ ఏంటంటే, ఈ నెల ఆ వడ్డీ కట్టేస్తే ప్రశాంతంగా 30 రోజులు కష్టపడచ్చు బాబు, ఏదో ఒక రకంగా కింద మీద పడిచి ఈ పూట కట్టేస్తే చాలు బాబు. నువ్వు ఆ సమస్య ఆ క్షణం కోసమే ఆలోచిస్తున్నావు. ప్రభు అంటున్నాడు, ఆ సమస్య లేకుండా ఆలోచించడానికి ఏం చేయాలని నేను ఆలోచిస్తున్నాను అంటున్నాడు. దేన్ని నమ్ముతావు? సమస్య తీరిపోయే మార్గమైన తాత్కాలికమైన మార్గమా? ఒకవేళ మారిపోతే మళ్ళీ వచ్చే నెల 1వ తారీఖు మళ్ళీ ఇదే సమస్య వస్తుంది నీకు. కానీ ఆ సమస్య నుంచి బయటకు తీసుకొచ్చే దేవుని మార్గము నీ ముందు అన్న విషయాన్ని నువ్వు హృదయాన్ని తెచ్చుకో, హృదయాన్ని తెరుచుకో, ప్రభు వైపు చూడు. నిజమే, ధారాళంగా దయచేసే దేవుడు అన్నాడు కాబట్టి నేను ప్రేమిస్తాను దేవుణ్ణి, నేను ఆ పరిస్థితులు ఎలాంటి పరిస్థితులైనా అవన్నిటిలోనూ నేను దేవుని కొరకు నమ్మకంగా నేను జీవించగలను అని నీ హృదయాన్ని దేవుని మీదకు తిప్పుకో. అవి ఎంతో భారంగా ఉంటుంది నీ జీవితంలో, దాన్ని నువ్వు ఆనందించలేవు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు దాని గురించి నువ్వు ఆలోచించొద్దు, చింతించొద్దు, నువ్వు ప్రేమించడానికి నీకు ఒక అర్హత ధారాళంగా దయచేవాడైన దేవుడైన ఉన్నాడు. ఏమండి, ఈ లోకంలో మనుషులు జీవించాలి అని అంటే బాగా అవసరమైనవి ఏమేమి ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. కామన్ నీడ్స్, ఇందిరాగాంధీ ప్రభుత్వం వారు భారతదేశంలో ప్రధానమంత్రిగా కాంగ్రెస్ అనే గవర్నమెంట్ ఎజెండాతో వచ్చినప్పుడు వాళ్ళు ప్రపంచానికి భారతదేశానికి కావాల్సిన 3 విషయాలు చెప్పారు, రోటీ, కపడా, ఆర్ మకాన్, నోటికి తిండి, అదే కడుపుకి తిండి, ఒంటికి గుడ్డ, ఉండడానికి చిన్న ఇల్లు. ఇప్పుడు యూపీఏ గవర్నమెంట్ వరకు అది కొంచెం నడిచిన, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ ఇండియా, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, డిజిటల్ అవ్వాలి, అన్ని సర్టిఫికెట్లు, అన్ని పరిస్థితులు యాంత్రీకరణ జరిగిపోవాలి, ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలోనే తయారవ్వాలి. మీరు రండి, మాకుందా లేదా మాకు అవసరం, మీరు రండి ఇక్కడ తయారు చేసుకుని వెళ్ళిపోండి, మా మనుషులతో పని చేయించుకోండి అంటుంది. అంటే ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క వ్యక్తి జీవిత విధానానికి కావాల్సిన లక్షణాలను వేరుగా నిర్ణయిస్తుంటే, నీకు కామన్ నీడ్స్ ఏంటి, నీ బేసిక్ నీడ్స్ ఏంటి? ఈరోజు మనుషులకి చేతి పని, కష్టార్జితం దాచుకోవటం, దానిని అనుభవించడానికి కావాల్సిన స్వతంత్రత ఇదే ఉండాలి. యుద్ధంలో ఉందనుకో నీ దేశం, అప్పుడు నీకేం అవసరం? నీ దేశమే యుద్ధంలో ఉంటే అప్పుడు నీకేం అవసరం? నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి రక్షణ అవసరం. మీరు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఈ మధ్యలో చాలా వైరల్గా ఫేస్బుక్స్ నడుస్తున్నాయి. ఈ తీవ్రవాద సంస్థలు యవ్వన పిల్లల్ని తీసుకుని వెళ్ళి బురకాలు వేసి బహిరంగంగా అమ్మేస్తున్నారు. $1 నుంచి స్టార్ట్ చేస్తున్నారు, $1,500 ఆడపిల్లల్ని అమ్ముతున్నారు. వాళ్ళు టెస్ట్ చేసి చెప్తున్నారు, షీఈ్ అ వర్జిన్, కన్యక, ఎక్కువ మంది మీరు ఎవరైతే కొనుక్కోగలరో కొనుక్కోండి అని చెప్పి దాడి చేసి పట్టుకెళ్తున్నారు. మన దేశం ఆ స్థాయికి రాలేదు. మనుషులను డైరెక్ట్ గా తీసుకుని వెళ్ళి వాళ్ళ అవయవాలను వ్యాపారం చేసేస్తున్నారు. అనేక ప్రదేశాల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మనం నిమ్మకి నీరెత్తు హాయి ఉన్నాం, యుద్ధ సమాచారాలు ఉంటున్నాం తప్ప మనం యుద్ధంలో లేం. వాళ్ళకి మీరు అనుకునేటట్లు కామన్ థింగ్స్ అవసరమా? ప్రాణానికి రక్షణ ఒకటే అవసరమా? ఈరోజు సిరియా బోర్డర్లో ఉన్నటువంటి జోర్డన్, పాలస్తీనా, ఇరాన్, ఇరాక్, లిబియా, అనేక దేశాల్లో ఈరోజు అదే పరిస్థితి ఉంది. మనకు ఆ విషయాలు కొంతమందికే ఈ కంప్యూటర్ల పరిజ్ఞానము, ఈ ఫేస్బుక్స్, ఈ వాటిలో ఉన్న వాళ్ళకే తెలుస్తాయి, మిగిలినకి ఆ చింత కూడా లేదు. కానీ ఈరోజు నీకు ఏమీ లేని పరిస్థితుల్లో నువ్వు ఈరోజు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, ఇవి ఉంటే చాలు అని. ఇలాంటి పరిస్థితుల్లో మనుషులకు కావాల్సింది ఏంటో తెలుసా? నీ సమస్య నుంచి బయటకు తీసుకుని వెళ్ళిపోయే కాగితపు నోట్లు, ముద్రించిన నోట్లు, డబ్బులు ఉంటే నమ్మకంగా మనం దాన్ని ధైర్యం తెచ్చుకోవచ్చు అనుకుంటున్నాం. కానీ దేవుడు ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క పరిస్థితులు తీసుకెళ్ళినప్పుడు నేర్పించేది ఏంటో తెలుసా? నాకు డబ్బులు వద్దు, నువ్వు ఉంటే చాలు ప్రభువా అనేలాగా చేస్తాడు. ఈరోజు నువ్వు కూడా అర్థం చేసుకోవాలి, అవేవి నీ ప్రాణాన్ని రక్షించు. ఒక సమయం వచ్చేటప్పటికి దేవుని సన్నిధి, దేవుని కాపుదల, దేవుని ప్రేమ, దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది. దేవునితో లేకుండా లోకంలో నువ్వే ఆశీర్వాదాలు తెచ్చుకున్నా నువ్వేది ఇతరులకు ఇవ్వలేవు. దేవుని ప్రేమను మాత్రమే నువ్వు అనేకులకు ధారాళంగా ఇవ్వగలవు. కాబట్టి ఆయన ధారాళంగా దయచేసే ద లివింగ్ గాడ్, జీవిస్తున్న సజీవుడైన ఆ దేవుని యందు నీ నమ్మకాన్ని సంపూర్ణంగా ఉంచుకుని రిచ్ గా ఆలోచించు. అనేక విషయాల్లో తృప్తిగా ఎంజాయ్ చేసేటట్లు దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన ఆశపడుతున్నాడు. 2 పేతురు పత్రిక 1:3, 2 పేతురు 1:3, ఆ మహిమ గుణాతిశయములను బట్టి. 2 పేతురు 1:3, దేవుని గూర్చినట్టు ఓ 2-3 కలిసి ఉన్నాయా? నా బైబిల్లో 2 వేరుగా 3 వేరుగా ఉంది, అందుకు ఆలోచిస్తాను. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి, మనల్ని పిలిచిన వారిని గుర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవములకును భక్తికిని కావలసిన వాటి అన్నిటినీ మనకి దయచేయచ్చున్నందున. ఎన్ని కావలసినవి ఏమేమి చెప్పండి? నీకు కావాల్సినవి ఏంటి ఇప్పుడు చెప్పండి, ఏమేంటి కావాలి మనకి? అసలు మామూలు జీవించడానికి ఏమేం కావాలి? రెగ్యులర్ లైఫ్ లో నీకేం కావాలి? భోజనం ఇస్తాడంట, ఇంకా బట్టలు ఇస్తాడంట, డబ్బులు ఇస్తాడంట, ప్రొటెక్షన్ ఇల్లు ఇస్తాడంట, ఉద్యోగం ఇస్తాడంట, ఆరోగ్యం ఇస్తాడంట, ఇంకా జ్ఞానం ఇస్తాడంట. చెప్పండి, మీ రిక్వైర్మెంట్స్ ఏమైనా చెప్తే అక్కడ ఉంది, అక్కడ ఆ పదంలో అన్నీయు అనే పదంలో ఉన్నాయి. మళ్ళీ చదవండి, ఏముందో. తన మహిమను బట్టి, ఒక నిమిషం అర్థం చేసుకునేటప్పుడు మీరు దేవుని ఎలా అర్థం చేసుకోవాలో మీకు మరొకసారి నేర్పిస్తున్నా. తన మహిమను బట్టి, ఎవరిది? ఇక్కడ ఎవరైనా రోజు ఇంటికి వెళ్ళి, వేరొక ఇంటికి వెళ్ళి ఇల్లు తుడిచి, తడుగుడు పెట్టి, అంట్లు తోమి, బట్టలు ఉతికి వెళ్ళిపోయే వాళ్ళకి నెలకి జీతం 3,000 ఇస్తున్నారనుకుందాం. ఆ 3,000 పే చేసే వ్యక్తి ఆ ఇంటి యజమానురాలు పనిచేస్తున్న ఆవిడ కంటే ఆశీర్వదించబడిన వాళ్ళ కాదా? ఎందుకు? ఒకరికి ఆహారం ఇస్తుంది, ఒకరికి డబ్బు ఇస్తుంది, వాళ్ళ చేత పని చేసుకుంటుంది. సో అలాంటి ఇంటి యజమానురాలు ఒకవేళ పండగే వచ్చింది అనుకోండి, ఒక కార్యక్రమే జరిగింది అనుకోండి, ఒక జరిగిన సంఘటన మీకు చెప్తాను, అది ఎలా మహిమ అనేది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం. ఆ అబ్బా ఆమె ఇంటి యజమానురాలు ఇంట్లో తన కొడుకు పెళ్లి, యజమానురాలు కొడుకు పెళ్లి. ఆవిడ బట్టల షాప్కి వెళ్ళింది, సిఎంఆర్ షాపింగ్ మాల్ పట్టుకుంటే పొట్టచీర, అక్కడికి వెళ్ళింది. వెళ్ళి చెప్పింది, బట్టలు ఇవ్వండి బాబు. ఎవరికమ్మా? మీకా? కాదు, మా ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు వాళ్ళకి అని. వాడు ఏ రేంజ్లో ఇమ్మంటారో అని అడుగుతాడు. అదే, మీరు కట్టుకోవడానికా, మీరు పెట్టుకోవడానికా? పెట్టుడు బట్టలా అని అడుగుతాడు. పెట్టుడు బట్టలే అంది. ఎంతలో తీయమంటారు? పనివాళ్ళకి కదండి, ఒక 200-300 తీయండి అంది. టక్ 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 ఆడు మోడ్ బేలేసాడు, తీసేసుకున్నాడు. వెంటనే ఆవిడ సెలెక్ట్ చేసింది, ఇదైతే మా లక్ష్మికి, ఇదైతే మా రాధకి, ఇదైతే మా శుభలక్ష్మికి, ఇదైతే మాకి, ఇదైతే మీకు, మాకు మాకు మొత్తం ఒక కట్టకట్టేసింది 200. ఇవిడు బిల్ చేయించుకుని వెళ్ళిపోయింది. 10 నిమిషాల తర్వాత ఇంకొక ఆవిడ వచ్చింది, వచ్చి మంచి చీర తీయండి అంది. ఎవరికమ్మా? మీకా? షాప్ వాళ్ళు ఎప్పుడు అడిగేది ఒకటే కదా, మీకేనా లేకపోతే ఇంకెవరికైనా? పెట్టుకోవడానికా కొట్టుకోవడానికా? మా యజమానురాలు పెళ్ళి, ఆ కోడలికి నేను చీరద్దాం అనుకుంటున్నాను, మంచి కాస్ట్లీ తీయండి అంది. కాస్ట్లీ తీశాడు, చూసింది 5,000 లోపు చీర తీయంది. ఆడు 3,000 తీస్తే, 5,000 చీర ఈ కౌంటర్ కాదమ్మా రండి అన్నాడు. కుర్చీ వేశాడు, డ్రింక్ ఇచ్చాడు. ఈ అమ్మాయి పని మనిషి, డ్రింక్ తాగింది, కుర్చీలోకి వచ్చింది, అది తీ, ఇదైతే ఆవిడకి బాగుంటుంది తీ అంది. తీసింది, ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయింది. యజమానురాలు అందరికీ బట్టలు ఇచ్చేసింది 200. ఈవిడెళ్ళి కోడల గారికి నా బహుమానం అని చేరిచ్చింది. ఎవరు రిచ్ ఇప్పుడు? హూ ఇస్ రిచ్? పనమ్మాయి రిచ్చా, యజమానురాలు రిచ్చా? ఒత్తప్పుడు యజమానురావు రిచ్. ఇప్పుడు మహిమ ఏంటో చూసావా? దేన్ని బట్టి నీకుంది ఇప్పుడు? తీసుకునే మనసా, ఇచ్చే మనసా? నీ జీవితంలో ఇచ్చే మనసు దేవునిది. దేవుని స్తోత్రం చెప్పు. ఆయన మహిమ ఇప్పుడు అర్థమైందా? ఆయన దగ్గర ఏమున్నాయి? ఏమైనా ఉన్నాయి, కానీ అలాగని 200 రూపాయలు చీపుడు నీకు దాడు. నీకు ఇవ్వాలనుకుంటే ది బెస్ట్ ఇస్తాడు. అందుకే ఆయన తన కుమారుడు నీకు ఇచ్చేసాడు. ఏం కావాలి నీకు? నీకు ఏమి ఇవ్వడానికి వెన తీస్తే కదా ఆయన తన కుమారుడు, ప్రియమైన కుమారుడు. ఇద్దరు ముగ్గురు ఉంటారే, నువ్వు వెళ్ళి చచ్చిపోరా అనలేదు, అరే నువ్వు కిడ్నీ ఇవ్వరా అనలేదు, నువ్వు ఒక్కడే ఉంటే ఒక్కొక్క కుమారుడు ఇచ్చేసాడట. దట్ ఈస్ హిస్ రిచ్నెస్. ఏమి ఇవ్వడానికి వెన తీస్తాడు నీకు? మహిమలో, ఆయన మహిమలో. రెండవది, ఆయన మహిమ ఇప్పుడు గుణాతిశయములను బట్టి. ఆయన గుణం ఏంటో తెలుసా? కంజూసు కాదు, అంటే ఏంటి, పీనస్తనం కాదు. గుణాలు కొంతమంది అంటారు, ఈ మనిషి అంతా మంది కానీ బుద్ధేనండి బాబు, మనిషి మంచిది, బుద్ధి చెడ్డది, గుణము చెడ్డది, మనిషి రూపం చెడ్డది, గుణం చాలా మంచిదండి అంటారు. రూపాలు చెడ్డవైపోయి గుణాలు మంచివైపోతే పర్వాలేదు, కానీ రూపాలు మంచివైపోయి గుణమే చెడిపోతే? ఆయన గుణాలు ఏంటి ఒకసారి ఆలోచించండి. మీ ఇంట్లోనే ఉన్నారు, ఒకే తల్లి ఉంది, 5 పిల్లలు ఉన్నారు, 5 పిల్లల్ని ఒకేలా చూస్తా తల్లి? గ్యారంటీగా చెప్పండి. చూడ, ఆమ్లెట్ లో సగం భాగం ఎక్కడెక్కడికి వెళ్తుంది? లాస్ట్ ఒడికి వెళ్ళిపోతుంది. ఎంతసేపు లాస్ట్ కూతురికి ఒక ముక్క పెళ్ళి పెంచాలి, 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 పెంచాలి. మనసు స్వార్థం, నీ నీ గుణంలో మంచితనం లేదు. నాట్ ఎ గుడ్ రైచస్. ఆయన దగ్గరకు ఒకవేళ ఇవ్వాల్సి వచ్చారు, పాకిస్తాన్ వాడిని ఎలా దీవిస్తాడు ఆయన? శ్రీలంక వాడిని ఎలా దీవిస్తాడు? ఇండియా వాడిని ఎలా దీవిస్తాడు? అమెరికా వాడిని ఎలా దీవిస్తాడు? ఇజ్రాయేలియన్ ఎలా దీవిస్తాడు? ఈజ్ ద సేమ్ వే, నిన్న నేడు నిరంతరం. ఆయన ఎప్పుడు ఒకేలాంటి వాడు. ఆయన గుణం ఏంటి, ఆయన పద్ధతి ఏంటి, ఆయన విధానం ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి? ఒకసారి ఆలోచిస్తే నీ హృదయం నీకే దోషి. అంత మంచోడికి నేను దేవుడిగా కలుగుని ఏంటి చేయి, నా నేరమైంది ఏంటి, అసలు ఏంటి ఆలోచన ఏంటి, ఏంటి దేవుని దగ్గరకు వచ్చి నేను ఎలా ఏడుస్తున్నాను, ఇలాంటి వాటి గురించి నేను దేవుని దగ్గర అడుగుతున్నాను, ఇలాంటి బలహీనతల గురించి నేను పట్టుకుని బాధపడుతున్నాను, నీకే సిగ్గేసేస్తుంది. ఆయన గుణం ఏంటి, అచ్చయపడగలిగిన గుణాలట ఆయనవి. ఎందుకంటే ఆయన ప్రేమించటం, ఆయన జాలి చూపడం, ఆయన ఒకరికి సహాయం చేయటంలో, ఆయన నిన్ను పోషించటంలో, ఒక్కొక్క పాట పాడుకుంటుంటే దానిలో క్రీస్తు యొక్క గుణగుణాలను గురించి నీ హృదయం, ఆయన ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఎవరైనా అసలు పాట పాడేసి వదిలేయడం కాదు, నీ జీవితంలో ఆయన నిన్ను ఎలా పోషిస్తున్నాడో చూడు. ఆ పిండి పిసుగుతో అయిపోకుండా, బుడ్డిలో నువ్వు తరిగిపోకుండా ఎలా దీవిస్తున్నాడో చూడు.
ఏ రోజుకు ఆ పూటకి నువ్వు తినాలనుకున్న రుచిని నీ దగ్గరికి తీసుకొచ్చి నువ్వు అనుభవించి నీ జిహ్వ చాపల్యాన్ని తీర్చడానికి ఆయన పడే తిప్పలు చూడు.
ఏమండి, విచిత్రమైన బంధాన్ని హృదయంలో పెట్టాడండి దేవుడు. విచిత్రమైన అనుబంధం. ఒకసారి ఆలోచించండి, కుక్క పిల్లలు పెట్టింది, 10 పిల్లలు పెట్టింది, పంది 20 పిల్లలు ఈనింది. అది తిప్పుకుని తిప్పుకుని కొద్దిసేపు కొద్ది కాలం ఆటికి కొంచెం వయసు వచ్చేంత వరకే ఉంచింది. ఆ తర్వాత ఏం చేసాయి, అవి ఎక్కడ పోయాయో, ఈ తల్లి కుక్క ఎక్కడ ఉందో, ఈ పిల్ల కుక్కలు ఎక్కడ పోయినాయో, ఈ పందులు ఎక్కడ పోయినాయో, ఈ పిల్ల పందులు ఎక్కడ పోయినాయో, ఈ పెట్టలు గూళ్ళో పెట్టి దగ్గరికి తీసుకొచ్చి నోట్లో పెట్టి కొద్ది రోజుల తర్వాత గూడు పీకేసి ఎగరగొట్టేసినాయి. నీకు ఆ ప్రేమ ఎలా పెట్టాడో చూసావా, నీ భర్తకు నీ మీద మమకారం పుట్టించాడు. తండ్రి మనస్సును పెట్టాడు, నా పిల్లలు రోడ్డును పడకూడదని అప్పు సప్పు చేసి కాయో కష్టం చేసి నా బిడ్డకు సిగ్గుపడకూడదని కింద మీద పడి పాలసీస దగ్గర నుంచి తిండికి ఆహారం వరకు ఇది నా పెద్దోడికి ఇష్టం, ఇది నా చిన్నదానికి ఇష్టం అని చెప్పి కోరిక పుట్టించి దాన్ని తీసుకుని వెళ్ళి పెట్టే మమకారాన్ని బిగించాడు నీ హృదయంలో దేవుడు. పొద్దు నుంచి రాత్రి వరకు ఎండనక వానక కష్టపడేలాగా నిన్ను చేసి నీ కుటుంబాన్ని పోషించుకునే ఆ ప్రేమ బంధాన్ని నీ హృదయంలో దాచాడు దేవుడు. ఏంటి ప్రేమ, ఎక్కడుందండి? జంతువులకు లేదు, పక్షులకు లేదు, ప్రకృతిలో చెట్లకు లేవు, ఎవరికీ లేవు. నీ హృదయంలో పెట్టేశాడు ఆ ప్రేమ. ఆయన నిన్ను తన రూపంలో చేసి ఏం చెప్పాడో తెలుసా, నేను నీ గురించి అలాగే ఆలోచిస్తాను, నువ్వు నీ భార్య గురించి అలాగే ఆలోచిస్తావు. ఆయన వరుడు ఇక్కడ వధువు, పెళ్ళికొడు పెళ్ళికూతురు గురించి ఆలోచించడా, అదిగో ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన తండ్రి, మనం పిల్లలం, తండ్రి పిల్లల గురించి ఆలోచించడా, అందుకే ఆలోచిస్తున్నాడు. ఆయన భర్త, మనము భార్య, భర్త భార్య గురించి ఆలోచించడా, అదే ప్రేమ. ఆయన గుణాతిశయాలను ఒకసారి ఆలోచిస్తే హౌ వండర్ గాడ్ వి హ్యావ్, ఎంత మంచి దేవుడు అనుకున్నాడు. ఆయన గుణాతిశయాలను బట్టి మనలను పిలిచిన వారిని గుర్చిన అనుభవ జ్ఞాన మూలముగా మనల్ని పిలిచాడు కదా దేవుడు. నువ్వేమి ఆయన పిలవలేదు, ప్రభువా అని అనలేదు, ప్రభువే నిన్ను పిలుచుకున్నాడు. నువ్వు నా కుమార్తె అన్నాడు, నా కుమారుడు అన్నాడు, నా స్నేహితుడు అన్నాడు, నా దాసుడు అన్నాడు, ఆఖరికి నా వారసుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను పిలిచినప్పుడు ఏమన్నాడో తెలుసా, అనుభవ జ్ఞానం. ఏమండి, దేవుడు ఏమీ చేయలేదు అన్నాడు ఎవరు అనుకుంటున్నాడు అక్కడ, ఏమీ చేయలేదు అన్నాడు. నీ జీవితానికి తగిన అనుభవం మీకు ఉంటుంది. నీ ఎక్స్పీరియన్స్ లో చూడండి ఒకసారి, మీ అనుభవంలోకి వెళ్ళండి ఒకసారి, ఏ చిన్న విషయంలో దేవుడు సహాయం చేయలేదా మీకు? లెక్క పెట్టండి ఎన్నో. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, ఈ ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా, నిన్ను విడచిపోలేనయ్యా. ఎలాగండి, లెక్క పెట్టండి చూద్దాం, ఏ పుస్తకాలు సరిపోతాయి, ఏ కంప్యూటర్లో గిగాబైట్స్, ఏ టెరాబైట్స్ నా మెమరీని పట్టగలవు. ఈ ప్రపంచంలో దేని కూడా ఆయన దయచేసిన మేలున ఆపలేవు, రికార్డ్ చేయకుండా చేస్తే చాలు. అంత అనుభవ జ్ఞానంలో నుంచి నిన్ను పిలిచిన దేవుడు. ఇప్పుడు చదవన విషయం అర్థం అవుద్ది, ఆయన దేవుని యొక్క శక్తి జీవమునకును భక్తికిని కావలసిన ఒక నిమిషం అన్న, ఆయన చేసే విషయం బాగా అర్థం చేసుకోండి, ఈ వాక్యాన్ని మర్చిపోద్ది ఇప్పుడు కూడా. ఆయన దేవుని యొక్క శక్తి, నోటి మాట చేత ఆకాశాన్ని సృజించాడు, నోటి మాట చేత శూన్యంలో ఉన్న నీకు కనబడిన వాటిని బయటికి రప్పించాడు, నోటి మాట చేత చీకటిలో నుంచి వెలుగును పుట్టించి చీకటిని దూరం చేశాడు, నోటి మాట చేత భూమి నిరాకారంగా ఉన్నదాన్ని ఆకారంగా తీసుకొచ్చాడు, నోటి మాట చేత ఆకాశములను విశాలపరిచాడు, నోటి మాట చేత నీటిని పైన కింద వేరుపరిచాడు, నోటి మాట చేత ప్రకృతిని సృష్టించాడు, నోటి మాట చేత జంతువులను సృష్టించాడు, నోటి మాట చేత ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కొన్ని సంవత్సర తరాల వరకు కావలసిన వెలుగునిచ్చి సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలను ఆకాశ మండలాన్ని సమస్తాన్ని ఎక్కడ ఉన్నవంటే అక్కడ పర్ఫెక్ట్ గా దాన్ని తయారు చేసి పెట్టేశాడు. ఈరోజు నువ్వు వెళ్ళి దాన్ని కదపడానికి కానీ కెలికి మార్చడానికి కానీ మనిషి మేధస్సుకు సరిపోనంత దేవుని జ్ఞానము అక్కడ ఉంది. ప్రకృతిని చూసినప్పుడు విపరీతంగా ఉంది. ఒకరోజు ట్రైన్లో ఒక ఆయన బైబిల్ చదువుకుంటున్నాడు, ఆయన ఎదురుగా కూర్చున్న ఒక వ్యక్తి ఆయన చూసి, హలో సార్, ఏంటి మీరు బైబిల్ నమ్ముతున్నారు ఈ కాలంలో అన్నాడంట. అదేంటండి, ఏ కాలమైనా బైబిల్ బైబిలే కదా, నేను నమ్ముతాను అన్నాడు. చాలండి, సైన్స్ ఎంత డెవలప్ అయింది, అసలు మీరు ఏం చేస్తున్నారు, ఇది ఎందుకు మీరు ఇలా నమ్ముతున్నారు, ఊరుకోండి సార్
అని ఎగతాళిగా మాట్లాడు.
ఒకసారి ఆయన కేసు చూసి మళ్ళీ బయలు చదువుకుంటాడట. ఈయనకి ఎర్రెక్కిపోయింది. ఏంటనుకుంటున్నారు మీరు, అసలు సైన్స్ లో ఉన్నంత గొప్పతనం ఎవరికి తెలియదు, ఇలాగ ఏన్షియంట్ పాత పుస్తకాన్ని పట్టుకుని ఎప్పుడో అధికారం ఎప్పుడో ప్రకటన ఇప్పటికీ తరతరాలుగా అదే పుస్తకాలు పట్టుకుని కింద మీద తిప్పబడుతున్నారు, బుద్ధి లేదు సార్ మీకు, మెదడు పెరగలేదు, అసలు నాతో కొంచెం మీరు ఆలోచించండి. ఎనీహౌ మీకు ఒక విషయం, నేను ఎవరో మీకు తెలియదు కదా, నేను పరిచయం చేసుకున్నాను చెప్పి ఆయన విజిటింగ్ కార్డు ఇచ్చాడు. ఇచ్చి ఆయన సైన్స్ కాంగ్రెస్, అమెరికాలో జరుగుతున్న ఒక పెద్ద సైన్స్ కాంగ్రెస్ అనే సభకు ఆయన వెళ్తున్నటువంటి ఒక పెద్ద పేరుంచిన సైంటిస్ట్, ఈయన విజిటింగ్ కార్డు ఇచ్చి మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే నన్ను కలవనన్నాడు. రేపు ఏను నేను ఉంటాను, ఎనీ టైం మీరు కలవండి, ఈ బైబిల్ పక్కకు పడేసి మీకు సైన్స్ గురించి నేను విప్లవాల గురించి చెప్తాను, మీకు సృష్టి రహస్యాలు ఎలా ఉంటాయి మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు, ఏంటి దేవుడు అంటున్నారు అన్నాడు. ఆయన ఏం అనలేదు. కాసేపు ఈ ఎలాగో నన్ను బైబిల్ చదవడానికి బైబిల్ ముగిస్తాడు. ట్రైన్ దగ్గరికి వచ్చింది, స్పాట్ దిగిపోతున్నారు. దిగిపోతుంటే ఆయన వెళ్ళిపోతున్నాడు. ఈయన సూట్ కేసులో బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోతుంటే అన్నాడు, బై ది వే మిస్ సార్ మీరు కూడా ఎక్కడే దిగారు, నేను నా పేరు చెప్పాను, నేను వెళ్తున్న పని చెప్పాను, మిమ్మల్ని ఎక్కడ కలుసుకోవాలి, నన్ను ఎక్కడ కలుసుకోవాలి హోటల్ నేను చెప్పాను, మీ పేరు చెప్పలేదు ఏంటి. ఐఎమ్ సారీ నేను చెప్పలేదు, నన్ను క్షమించండి, నా పేరు థామస్ ఆల్వా ఎడిసన్ అంటారు అన్నాడు. సార్ ఆర్ యు మిస్టర్ ఎడిసన్? ఎస్ ఐఎమ్ థామస్ ఆల్వా ఎడిసన్, దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. మీరెక్కడికి వెళ్తున్నారు? సేమ్ సైన్స్ కాంగ్రెస్ కి వెళ్తున్నారు. మీరు దేవుడు సార్ కావచ్చు, నీ సైన్స్ చాలా గొప్పది, ఎనీహా మళ్ళీ కలుద్దాంలేరా. లేదు సార్ రేపు నేను మిమ్మల్ని ఎక్కడ కలవాలన్నాడు. నేను మీటింగ్కి వెళ్తున్నాను, టుమారో మార్నింగ్ 9:30 మీరు నా నేను పలానా హోటల్లో ఉంటున్నాను, ఆ రూమ్కి రావచ్చు. మార్నింగ్ 9:30 ఐదు నిమిషాల ముందే ఈ సైంటిస్ట్ ఎవడనైతే ఛాలెంజ్ చేశాడో బైబిల్ చదువుతున్న ఆయన్ని, ఆయన దగ్గరికి వచ్చాడు, ఈయన బైబిల్ చదువుకుంటున్నాడు. ఈయన మళ్ళీ బైబిల్ చదువుతున్నాడు, ఆడికి ఏదో అర్థమవుతుంది. సైటవే రూమ్ లాక్ చేసి తలుపు తీసుకున్నప్పటికి వచ్చాడు. ఈయన వచ్చాడు నన్ను బైబిల్ చదవడానికి, నేను బైబిల్ మూసాడు. ఆయన చూస్తున్నాడు, అక్కడ ఒక సోలార్ సిస్టము, ఆకాశము, నక్షత్రాలు, ఎలా గ్రహాలు తిరుగుతాయి, అవంతా స్పెక్టాక్యులర్ గా ఒక ప్రొఫెసర్స్ అర్థం చేసుకుని అర్థం చేయగలిగినంత రీతిగా చక్కటి సైన్స్ సిస్టమ్ అంతా అక్కడ టేబుల్ మీద పెట్టుంది. ఈయన చూస్తున్నాడు, సార్ ఎవరు చేశారు సార్ ఇదంతా, అద్భుతంగా ఉంది, ఇది ఎవరు చేశారు సార్? నాకు తెలీదు, నిన్నైతే లేదు, పొద్దునైతే లేదు, ఇప్పుడు దాని అదే వచ్చినారట. సార్ కాదు సార్, ఇది సమ్ ఎక్స్పెరిమెంటల్ గా చేసినటువంటి వర్క్, చూడండి భూమికి, భూమి చుట్టూ ఉన్న గ్రహాలు ఎన్ని ఉన్నాయో అక్కడ పెట్టారు, ఎంత ఫిజికల్ గా అక్కడ తయారు చేసిన మోడల్ ఉంది, ఇది అలా ఎలాగో అవుతుంది సార్ అంటే, ఐ డోంట్ నో, నాకు కూడా తెలియదు, నిన్నటి వరకు లేదు, మేము అందరం ఇప్పుడే కదా దిగిన ట్రైన్, నిన్నే నేను తెనగడికి వచ్చినప్పుడు కూడా లేదు, నువ్వు వచ్చేవని దీనికి ఇది ఇలా ఏర్పడిపోయిందని. సార్ బయట ఆవిడని చెప్తే నవ్వుతాడు సార్, నేను సైంటిస్ట్నే, మీరు సైంటిస్ట్లే, మన ఇద్దరి మధ్యలో ఇది ఫన్నీ కాదు సార్, డోంట్ బి జోక్ సార్, ప్లీజ్ ఇది ఎవరు చేశారో చెప్పండి సార్, ఇంత స్పెక్టాక్యులర్ సోలార్ సిస్టమ్ నేను ఎక్కడ చూడలేదు, ఇంత అద్భుతాన్ని నేను చూడలేదు, జస్ట్ ఐ వాంట్ వండర్ ఇట్, అసలు తయారు చేసిన సృష్టికర్త వ్యక్తి ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు, నేను అదే చెప్తున్నాడు, ఎవడో నాకు కూడా తెలియదు, యాజ్ డిజ్కి ఇది వచ్చేసింది అంతే ఇక్కడికి. సార్ మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థమైపోయింది సార్, నాకు తెలుసు దీన్ని ఎవరో తయారు చేసిన వాళ్ళు ఒకరు ఉంటారు. నౌ యు ఆర్ ఐ విల్ షో యూ హూ హీ వాజ్. హి ఓపెన్ హిస్ బైబిల్, ఆదికాండం మొదటి అధ్యాయం తీసి చూపించాడట, దేవుడు భూమి ఆకాశములను తయారు చేశాను. హూ ఇస్ దిస్ బిహైండ్ దిస్? మై డియర్ యంగ్ సైంటిస్ట్, నువ్వు అనుకుంటున్నావు దానంతటా ఏర్పడిందని, కాలేదు, ఇంత పర్టికులర్ గా ఇక్కడ తయారు చేసిన వాడు ఒకడు ఉన్నాడని విషయం నీ కామన్ సెన్స్ కి అర్థమైనప్పుడు పైకి చూసేటప్పుడు నీకు ఎందుకు అర్థం కాలేదురా, ఇదంతా ఆయన జ్ఞానముని చేత తయారు చేసిన దేవుడు ఎవరి కోసం చేశాడు తెలుసా? నన్ను చూడండి అన్నా నీ తయారు చేయలే, నీకు అవార్డు ఇద్దామని చూడలేదు, ఈయనకి నోబెల్ బహుమతి వస్తే చూపిద్దామని దేవుడు అనుకోలే, మనుషులు జీవించడం కొరకు తయారు చేశాడు, ఒక మానవుడు బ్రతకడం కొరకు తయారు చేశాడు, ఒక మానవుని యొక్క జీవితం భూమిని నిందించడం కొరకు తయారు చేశాడు, ఒక మానవుని యొక్క జీవిత విధానంలో ఫలించడం కొరకు తయారు చేశాడు, ఒక మానవుడు భూమి మీద ఫలించి నిందించి దీవించబడి ఆశీర్వదించి దాన్ని లోబరుచుకొని ఏలుబడి చేయడం కొరకు ఎంత తయారు చేశాడు రా అని చెప్పాడు. చేతులు కట్టుకుని నిలబడ్డాడే, సార్ మై ఫూలిష్నెస్, దట్స్ మై మ్యాడ్, నేను పిచ్చోడిని, నేను కనిపెట్టిన వాడి గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు లోకంలో మనుషులందరూ చీకట్లో ఉంటే దేవుడు వెలుగు చేశాడన్న విషయాన్ని గుర్తించి నువ్వు ఏదో లోకాన్ని వెలిగించాలని బల్బును తయారు చేసిన మేధావి, నీ దగ్గరకు వచ్చి నేను పిచ్చి వేషాలు వేసాను, నీ జ్ఞానము అపారమైంది అంటే, హే నీకు తెలుసా నేను స్కూల్కి వెళ్ళాను, నేను మొద్దోడిని అన్నాడు. నీకు తెలుసా మా టీచర్ నా పాఠాలు చెప్పలేక ఇంటికి పంపించేసింది, మా ముసలమ్మ లెటర్ రాసి పంపించేసింది, ఈడు ఒక ఎడవా మొద్దు బుర్రలేనోడు చురుకుదనం లేనోడు బండోడు, ఈయన్ని ఎవ్వడం చదువు చెప్పలేడని పంపించేస్తే. మా అమ్మమ్మ బైబిల్ చెప్పింది నాకు, ఇట్ టాట్ మీ బైబిల్. ఆది కాండంలో దేవుడు ఏం చేశాడో చెప్పిన రోజు చీకట్లో ఉన్న బ్రతుకుని వెలిగించాడు అని చెప్పిందట. అతని జీవితంలో ఒకటి అర్థమైంది, నేను ఎప్పుడైనా జీవితంలో వెలుగును చూపించాలి అని. దట్ ఈస్ గాడ్. ఈరోజు ఆ దేవుని యొక్క ఉన్నతమైన శక్తి, దేవుని యొక్క శక్తి, ఇప్పుడు చదువు నా వచనం మీకు అర్థమవుతుంది, అనుభవ జ్ఞానములకు ఆయన దైవ శక్తి జీవములకును భక్తికి అర్థమైంది. ఇప్పుడు జీవించడానికి భక్తి చేయడానికి రెండింటికి నీకు ఇస్తాడన్ని. నువ్వేమనుకుంటావు తెలుసా, ఒకరోజు మేము అమ్మ నేను ఓ ప్రేయర్కి వెళ్ళాం, అది కానుకలు పడుతున్నారు, మా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియదు, రూపాయి కూడా లేదు, ప్రేయర్కి వెళ్ళడం వరకు వెళ్ళి కూర్చున్నాం, కుర్చీలో డబ్బులు లేవన్న విషయం తెలుసు కాబట్టి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాం. ఏం చేస్తాం, కానుకలు వేయటానికి డబ్బులు లేవు, చేతులు పెట్టి తిప్పెట్టే వేషం మాకు తెలియదు, ఎలా ప్రభువా ఏంటి పరిస్థితి, వీళ్ళు డబ్బులు లేకపోతే వాక్యం ఎన్నకూడదేమో, ఎందుకంటే వాక్యానికి ముందు డబ్బులు అడుగుతున్నారు. ఎవడైనా విత్తనాలు చెల్లక పంటకు వస్తాడు, వీళ్ళు విత్తనాలు ఏమి లేవు అంటే వాక్యం ఏమి చెప్పడానికి కానుకలు ఇచ్చేస్తున్నారు. వీళ్ళు పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు, సరే వెళ్ళిపోదాం పద అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాం. మెనీ టైమ్స్ వి ఎంబ్రాస్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీగా మేము వాక్యం వినడానికి మాకు అవకాశాలు లేవు. ఆ రోజు డబ్బులు లేవు, కానుక లేదు, ఏమి లేదు. భక్తి చేయడం అంటే కానుకలు ఇవ్వడమే అనేది ఈరోజు ప్రపంచం నేర్పుతుంది. మీరు ఇచ్చి శోధించడం చెప్తున్నారు, మీరు ఇస్తే మీకు వెయ్యినట్లు వస్తుందని సాక్ష్యాలు చెప్తున్నారు, ఇవ్వడం వల్ల మేము ఇంత కొట్టుకున్నాం ఇంత అనుభవిస్తున్నామని చెప్తున్నారు. కానీ బైబిల్ అలా చెప్పలేదు. భక్తి చేయటానికి డబ్బు, ఈ రేపటి దినం మనం ఏమైనా భక్తి మొదలు పెడితే దేవుని భక్తి కనుక చేయమని చెప్తే ఏ రోజు డబ్బులు అడగకుండా మమ్మల్ని సేవకు నుంచో పెడితేనే మేము బతుకుతాం, లేకపోతే చేయమని చెప్తాం ఆ రోజు దేవునితో. అందుకు కానుకలు ఎత్తాం, అందుకు కానుకల గురించి ప్రసంగాలు చేయం, అందుకు డబ్బులు అడుక్కో. బైబిల్ చెప్పింది భక్తికి, భక్తి చేయడం అంటే డబ్బులతో కాదట. భక్తి, భక్తి అనే పదానికి బైబిల్ అర్థం ఏం చెప్తుందంటే నిత్యము దేవుని గురించినటువంటి తలంపు, నిత్యము నీ సృష్టికర్త గురించినటువంటి ఆలోచన, నిత్యము ఆయన నీతో జరిగిస్తున్న నడిపిస్తున్న విధానము, ఆయన గురించినటువంటి ధ్యానము ధ్యాస, ఇది భక్తి. రియల్ థింకింగ్. పిల్లల్ని మీరు స్కూల్ పంపించారు, సి ఐల్ షో యూ వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్. భక్తిని మీరు ఇంకొక తప్పు పదానికి ఎలా వాడుతున్నారో చూపిస్తాను మీకు. మీ తల్లిదండ్రులు అయినటువంటి మీరు, మీ పిల్లలు యూకేజీ నుంచి ఐదో తరగతి లోపు ఉన్నటువంటి పిల్లలు, జ్వరం వచ్చింది, స్కూల్కి వెళ్ళిపోయారు, పరీక్ష తప్పదన్నారు, పావుతో 1 గంట వరకు స్కూలు, 11:30 అయిపోయింది, ట్యాబ్లెట్ వేయాలి, మీరు ఇంటి దగ్గర ఉన్నారు, పాప స్కూల్లో ఉంది, అది అలాగే ఉంటుందిలే సత్య సావని, హాయిగా కూర్చుని అత్తా కోడలు సీరియల్ చూస్తామా, ఏమాలోచిస్తారు చెప్పండి, ఎక్కడ కూర్చుని ఏం చేస్తారు. ఒకవేళ ప్రేయర్కి వచ్చేసావు అనుకో, ఇప్పుడు నీ మనసు అంత ఎక్కడ ఉంది, అమ్మో టైం అయ్యింది, ట్యాబ్లెట్ వేయలేదు, హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎలాగా ఏంటి, ఇప్పుడు నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావండి, చింత అంతా దేవుని మీద వేసేయండి, వేసేయగలరా, భారమంతా యుగం మీద పడేయండి, వదిలేయగలరా. నీ శరీరంలో నుంచి ఉద్భవించిన నీ బిడ్డ గురించి నీ ప్రాణం కొట్టుకుపోద్ది, గిలగిలాడిపోతావు. ఆ డ్యూటీలో నుంచి పర్మిషన్ పెడుకుని ఎన్నో ఫోన్లు, నువ్వు ఎంత వర్క్లో ఉన్నా కూడా మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి, వచ్చిందా, ట్యాబ్లెట్ వేసావా, తగ్గిందా, ఎలా ఉంది, అపాయింట్మెంట్ 8 గంటలకి, డాక్టర్ దగ్గరికి 8 గంటలకి వెళ్ళాలి, ఈ థాట్ అంతా దేనికో తెలుసా, యు ఆర్ జస్ట్ థింకింగ్ అబౌట్ ద గర్ల్. నీ వర్క్ అవ్వట్లేదా, నీ ఉద్యోగం అవ్వట్లేదా, అవుతుంది, ఇంటి పని అవ్వట్లేదా, అవుతుంది, కానీ లోపల కూడా ఏమవుతుంది, యు ఆర్ థింకింగ్ అబౌట్ ద కిడ్. బలహీనతలో ఉన్న ఆ పిల్ల గురించి. భక్తి అనేది ఒక విశ్వాసి దేవుని గురించి ప్రతిసారి ప్రతి ఆలోచనలో నీ పనులన్నిటిలోనూ ఆయన గురించి ధ్యాస కలిగి ఉండడం భక్తి. అంతేగాని ఆదివారం పూట భక్తి, మంగళవారం భక్తి, శుక్రవారం భక్తి, తలస్నానం భక్తి, ఉపవాసాల భక్తి, ఈ క్రిస్మస్ భక్తి, దొంగ భక్తులు, ఇవన్నీ ఆల్ ద టైమ్ రౌండ్ ద క్లాక్ ఎవ్రీ మినిట్ నీ హృదయం ఆయన కొరకు కొట్టుకోవడం భక్తి. భక్తి చెయ్యడానికి రెండోది జీవమునకు, జీవము అనగా లైఫ్. నువ్వు బతకాలంటే నువ్వేం చేస్తే బతుకుతావు, నువ్వు ఎలా బతుకుతావు. ఒకవేళ నువ్వు కష్టాల చేతులతో దీవించబడుతున్నావా, అంటే నీ చేతి పైన నీకేమైనా వృత్తి, ఆ వృత్తిని ఎలా దీవించాలి, వ్యాపారమా,
ఎలా బిజినెస్ అభివృద్ధి చేయాలి, లేక నీకు ఉద్యోగమా, ఉద్యోగంలో నీకు ఎలాంటి ప్రమోషన్లు ఇవ్వాలి, ఎలా అభివృద్ధి పట్టాలి, నువ్వేమి చేయలేకపోతున్నావా, నిన్నెలా పోషించాలి, నీ భర్తను ఎలా పోషించాలి, నీకు ఆర్థికమైన పరిస్థితిని తీసుకొచ్చి నీకు కావాల్సినవన్నీ అందించడానికి ఎలా పంపించాలి. మీరు ఒకసారి రాతి యుగంలోకి వెళ్దాం, అక్కడి నుంచి మధ్యరాతి యుగంలోకి వద్దాం, ఏం ఆలోచన చేద్దాం. నాకు ఈరోజు లేడ్ పిల్ల దొరికింది, ఫుడ్ లేడ్ పిల్ల దొరికింది, నేను ఒక్కడిని తినాలా అందరూ పంచాలా, ఈరోజు నాకు దొరికింది కాబట్టి వీళ్ళందరికీ బోధులు మొక్కలు పోసి ఇచ్చారండి. రేపు వీడికి ఎద్దు పిల్ల దొరికింది, ఆ వీడేం చేయాలి నాకు? ఇది మొదటి కాలం పంచుకొనుట. రెండవ కాలం కొంచెం మనిషికి తెలివితేటలు పెరిగాయి, ఆయుధాలు వచ్చాయి, ఏం చేయాలి ఎలా సంపాదించుకోవాలి తెలుసుకున్నాడు, వాటన్నింటి జాగ్రత్త పెట్టాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఇది కావాలా, అది ఇది తీసుకో, వస్తు మార్పిడి అది ఇచ్చి ఇది తీసుకున్నాడు. ఇంకొంచెం కాలం పెరిగింది, మనుషుల జ్ఞానం పెరిగింది, మనుషుల్ని చూసి మనుషులు అంచనా వేయడం తెలుసుకున్నాడు, అన్నం అంటే ఏంటో వికారం అంటే ఏంటో తెలుసుకున్నాడు. ఇది నేను దాన్ని తీసుకోవడానికి రెండు పద్ధతులు. ఒకటి, ఇదిగో మనందరం కలిసి ఒక కరెన్సీని డెవలప్ చేసుకుందాం, తోలు నాణ్యాలు, తర్వాత బంగారము, ఎత్తడి, కంచు, రాయి, నాణ్యాలు తయారయ్యాయి, కరెన్సీ ప్రొడ్యూస్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏమనుకున్నాడంటే ఇది ఇచ్చి దీనికి నువ్వు అలాంటి నాకు మూడు ఇచ్చావు అనుకో, ఇది ఇస్తాను అన్నాడు. అప్పుడు మూడు రూపాయలు మూడు కాణీలో వచ్చినాయి, ఇది తీసుకెళ్ళి అది ఇచ్చారు. వస్తు వినియోగము, రూపాయి మార్పిడి, మారకము, ట్రేడింగ్ స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయిన తర్వాత మనుషులకి రెండో పద్ధతి ఏంటో తెలుసా, అయితే ట్రేడ్ లేకపోతే పేగబట్టుకుని చంపేసి లాగేసుకోవడం, బలవంతంగా లేక వ్యాపార పరంగా. ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నెమ్మది నెమ్మదిగా మనిషికి ఏం ఆలోచన వచ్చిందంటే ఈ డబ్బు ఉంటే దీన్నైనా తేవచ్చు అనుకున్నాడు. కానీ దేవుడు ఎందుకు తయారు చేయలేదు చూసావా, దేవుని దగ్గర ఈ పద్ధతి లేదు, ఈ ఆలోచనే లేదు. వీళ్ళు మనుషులు దేవుని కొరకు ఆశీర్వదించబడిన దేవుని పట్టుకోవాలనుకున్నాడు తప్ప ఆశీర్వదించబడుతున్న లోకంలో వస్తువులను పట్టుకోవాలని దేవుడు కొరకురా, అందుకు దేవుడు డబ్బులు తయారు చేయలేదు. ఇప్పటికీ దురదృష్టం ఏంటంటే దేవుడి దగ్గర డబ్బులు లేవు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు. కొంతమంది కొన్ని కళలు చెప్తారు, కొన్ని దర్శనాలు చెప్తారు, నేను చూశాను ప్రత్యక్షంగా, నేను చూశానండి. ఓ సిస్టర్ డ్రైవర్స్ కాలనీ దగ్గర గాజువర్క్ లో కొండ మీదకి వెళ్తే ఆవిడ సువార్త చెప్పడానికి అక్కడ దేవుడు ఒకసారి చచ్చి కట్టమన్నాడని చెప్తే ఆవిడ చాలా కష్టంగా డొక్కు కారు వేసుకుని ఒక ఫ్రెండ్ ఒక అబ్బాయి అలా స్నేహితుడు అబ్బాయి డ్రైవర్ని తీసుకుని వెళ్ళింది. ఆమె కొండ మీదకి వెళ్ళి కిందకు వచ్చేటప్పటికి కారులోని రెండు కట్టలు ఉన్నాయండి, 500 రూపాయల బండిల్స్. ఈవిడ వెళ్ళిపోయిన తర్వాత మనోడు డ్రైవర్ చాలా వేస్తామని చూసేటప్పటికి దానిలో డబ్బులు కట్టలు ఉన్నాయి. అమ్మగారు డబ్బులు వదిలేసి వెళ్ళిపోయారని వీడు కట్టలు పట్టు పైకి ఎక్కాడు. తిన్నకి వెళ్ళి అమ్మగారు కారులో వదిలేశారండి, కారులో వదిలేయడం నా దగ్గర కారణం సేపు తప్ప కట్టలేదు, ఎక్కడి నుంచి వచ్చారు, సీట్లో ఉన్నాయి అమ్మగారు, ఎవరైనా వేసాడు ఏంటరా, అన్నర్థాన్ని వేసాను అమ్మగారు, మరి ఎలాగొచ్చినాయిరా, అదే అర్థం కాదు అమ్మగారు, అలా రాగాను డబ్బులు, అయ్యో డూప్లికేట్ కాదండి, అయ్యి ఆశ్చర్యకార్యములు చేయబడు కదా ఆయన, ఆకాశంలో మన్న వచ్చిందని నువ్వు నమ్మలేదు, ఎందుకు రాదు, అలాగే వస్తుంది. ఇది ఒక పద్ధతి. రెండోది, నిన్ను సంపాదించుకుని భాగ్యం కలిగించే దేవుడు, మేక్ యూ టు ఎర్న్. నీ జీవితంలో కొంచెం ఉన్న దానిని అలా ఆశీర్వదిస్తాడు, నీ చూస్తుండగానే అభివృద్ధి పొందుతుంది, నీ చేతిలో పని దీవించబడుతుంది, ప్రజలు నీ వైపు త్రిప్పబడతారు, అన్య జనుల వ్యాపారము నీదగును బైబిల్ చెప్తుంది, అంతా వచ్చి నీతోనే ట్రేడ్ అవుతుంది, నీ వలనే, నీ మాటే, నీ చూపే, నీ సంతకం, నీ కాగితం, ఎవ్రీథింగ్ ఇస్ యువర్స్. దేవుని మాటది, ఆయన ఆశీర్వదించే పద్ధతులు ఇలా ఉంటాయి, అన్ని పద్ధతుల్లో చేస్తాడు. ఎందుకో తెలుసా, నీ జీవించే విధానాన్ని మెరుగ్గా ఉంచడానికి. ఆల్ యువర్ లైఫ్ స్టైల్ షుడ్ బి పర్ఫెక్ట్. ఇప్పుడు నువ్వు అడుక్కునే జనంగా ఉన్నావు, అప్పుడు అప్పిచ్చే జనంగా మార్చేస్తాడు. ఎందుకు, జీవిత విధానాన్ని మారుస్తాడు. నేను జీవమునకు కావలసినవన్నీ ఆయన ఇస్తాడు, భక్తి చేయడానికి ఇస్తాడు, నువ్వు బ్రతికించడానికి ఇస్తాడు. నువ్వు బ్రతికించే దశలోనే ఉద్యోగమా, వ్యాపారమా, చేతి పన, కష్టార్జితమా, నేలను నమ్ముకున్నావా, ఆకాశాన్ని నమ్ముకున్నావా, లేక వ్యక్తిని నమ్ముతున్నావా, దేవుని నమ్ముతున్నావా, పనంతా నీదే, దేవుడే నీ జీవితాన్ని పోషిస్తాడు, నీ పరిస్థితులన్నీ ఆశీర్వదిస్తాడు. నువ్వు అనుకోవచ్చు ఇంపాసిబుల్ బ్రదర్, అన్నిసార్లు ఇది సాధ్యం కాదని, కానీ బైబిల్ మాట చెప్తుంది ఇట్స్ పాసిబుల్. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా కలదా అని అడుగుతుంది. ఆయన నిన్ను పోషించగలడు, ఒకసారి చెప్పండి, నన్ను నడిపించగలడు, నన్ను విడిపించగలడు, నాకు కావాల్సినవన్నీ ఇవ్వగలడు. యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు, అన్ని ఇస్తాడు, టైంకి ఇస్తాడు, పరిస్థితులన్నీ కరెక్ట్ గా చేస్తాడు, ఏ ఇబ్బంది ఉన్నా ఆయన నన్ను పోషిస్తాడు, నన్ను జీవింప చేస్తాడు. ఆ జీవించే జీవితం కూడా ఎలా చేస్తాడో తెలుసా, మిమ్మల్ని నాణ్యంగా చేస్తాడు. ఒకసారి చెప్పండి, నాణ్యంగా, క్వాలిటీగా పెడతాడు. సిగ్గుపడే జనం లాగా,
బలహీన పడి ఆ దిగువలో ఉండి ఆ ఏడుపు వేదన, అయ్యా నువ్వు చుక్కలు కుట్టుకునేవాడువైనా నీ ఇంట్లో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉండేలాగే చేస్తాడు. ఎందుకో తెలుసా? అది దైవికమైన ఆశీర్వాదం. నువ్వు తెచ్చుకునే దాన్ని బట్టి కాదు. ఇట్స్ నాట్ బై యువర్ యాటిట్యూడ్ అండ్ థింగ్. నువ్వు అనుకోవద్దు మాకెందుకండి ఇదంతా, మీకు అవసరం లేదు. కానీ దేవునికి అవసరం తన బిడ్డలను గొప్పగా ఉంచాలి. అప్పు చేసి కాదు లోయ్, అప్పులు చేసి కాదు, అన్నిటిలోనూ నువ్వు నాణ్యంగా ఉండాలని, విలువగా ఉండాలని, ఉన్నతంగా ఉండాలని, ఉత్తమంగా ఉండాలని, పరిస్థితుల మధ్య ఇతరులకు దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకారకంగా ఉండాలని. దయచేసి ఏ విషయంలో కూడా నువ్వు ఫాల్స్ ప్రెస్టీజ్కి వెళ్లకుండా ఉంటేనే జరుగుతుంది. జీవపు డంబానికి వెళ్లకుండా మా పక్కింటి పెద్ద గోడ మీదకి ఎక్కించాడని చెప్పి నువ్వు రెండు గోడలు ఎక్కించావు అనుకో రెండు రూముల్లో. ఏంటి టీవీ ఏమవుద్ది? మరణము కిటికీల గుండా ఎక్కువ వస్తుంది నీ ఇంట్లోకి. ప్రార్థన ఉండదు, టీవీ సీరియల్ కనపడద్ది. ఏమవుద్ది? మరణం రాక కేబుల్ టీవీ కదా, మరణం కిటికీల గుండా వచ్చి మీ ఎవరు అసలు చంపేస్తుందంటే దాని అర్థం ఏంటి? కేబుల్ టీవీ వైరు లోపలికి చంపేస్తుంది నిన్ను. నిన్ను పోటు చేస్తుంది, నీ జీవితాన్ని పోటు చేస్తుంది, నీ కుటుంబాన్ని పోటు చేస్తుంది, దేవుని దీవెని రాకుండా చేస్తుంది. జీవములకు నువ్వు బ్రతికి నీ దారుణంగా దయచేసే దేవుడు అన్నీ నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంట. ఒక్కటి కూడా కాదు, అన్నిటినీ ఇస్తాడు. ఈరోజు నీ ఇంట్లో ఏది లేదో దాని దగ్గరికి వెళ్ళి చెప్పు, ప్రభువా నన్ను పోషించడానికి నువ్వు దీన్ని ఇవ్వగలవని చెప్పు, నువ్వు పోషించడానికి దీన్ని నింపగలవని చెప్పు. నీ హృదయంలో కొద్దిపాటి యథార్థాన్ని చూసినా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ఏ 1% ఆఫ్ యువర్ రైచియస్నెస్, ఏ హానెస్టీ, 1%. ప్రభువా నా దగ్గర ఏ నమ్మకం లేదు నీతో నేను బతకడానికి, నీ నుంచి నేను తీసుకోవడానికి, కానీ ఈ ఒక్క విషయంలో నాకు ఆధారం నువ్వే అని నువ్వు చెప్పే ఆ ఒక్క విషయం నుంచి దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు. మీ అందరికీ ఒక ఆలోచన, ఏ రోజుకు ఆ రోజు బియ్యం తెచ్చుకునే స్టేజ్లో నుంచి నెలకో వారానికో బియ్యం తెచ్చుకునే స్టేజ్కి పెరిగాం మనం. ఓ బస్తానో ఏదో ఓ చోటు ఉంచుకుంటున్నాం. ఎవ్రీడే మార్నింగ్ స్త్రీలారా మీరు వంట చేసేటప్పుడు ఆ బియ్యం కొలిసేటప్పుడు దేవునికి చెప్పండి, ప్రభువా దీనిని నువ్వు ఆశీర్వదిస్తే తప్ప మాకు ఆరోగ్యం రాదు, నువ్వు దీవిస్తే తప్ప ఇది సమృద్ధిలోకి రాదు, నువ్వు దీన్ని అందు చెయ్య పెడితే తప్ప మా జీవితానికి ఇది క్షేమం కాదు, ఇది నువ్వు దీవించు, దీన్ని ఆశీర్వదించాలి, దాన్ని ప్రార్థన చేయి. వాట్ ఎవర్ ద మెటీరియల్ యు టచ్, ఉప్పు పట్టుకున్నావో, కారం పట్టుకున్నావో, నూనె పట్టుకున్నావో, థ్యాంక్ టు ద లార్డ్, దేవునికి కృతజ్ఞతలు చెప్పి దీనిని నువ్వు దీవించు అని నువ్వు చెప్పు. ఎవ్రీ మెటీరియల్ ప్రార్థన చేయి. అలాగే డబ్బులు, మీకు తెలుసు బీరువాలో ఒక అర ఉంటుంది, అరలో ఒక బ్యాగ్ ఉంటుంది, బ్యాగ్ లోపల ఇంకో జిప్ ఉంటుంది, దానిలో డబ్బులు ఉంటాయి. యు నో వేర్ యూ కీప్ యువర్ మనీ, ఓ ప్లేస్ లో పెడతావు. ఆ బ్యాగ్ ఖాళీ అయినప్పుడు ఖాళీ అవుతుందన్న విషయం నీకే తెలుసుద్ది, తీసుకొచ్చి పెడుతున్నప్పుడు అమ్మాయి నిండుగా ఉందన్న విషయం కూడా నీకే తెలుసుద్ది. ఎవ్రీ టైమ్ వెన్ యూ టేక్ ఎ రూపీ సే థ్యాంక్స్ టు ద లార్డ్, ప్రభువా నువ్వు ఇచ్చినందుకు వందనాలు, ఇదిగో ఈ పర్స్ లోపల నువ్వు దీన్ని దీవిస్తే తప్ప ఇది ఆశీర్వాదంగా మారదు, దీనిని ఆశీర్వదించు, దీనిని అభివృద్ధి పరుస్తావో, ఖర్చు పెట్టే జ్ఞానమే ఇస్తావో, పొదుపుగా అదుపుగా వాడుకునే పద్ధతిని నువ్వు నేర్పిస్తావో, టీచ్ మీ లార్డ్. దీనిని నేను నమ్మటం లేదు, దీనిని ఇచ్చిన నిన్ను నమ్ముతున్నాను, నీ కృతజ్ఞతలని దానిని దీవించమని ప్రార్థన చెయ్యి. ఈరోజు నీ జీతం 1000 రూపాయలైనా నీ బతుకులో నిన్ను సిగ్గుపడకుండా దేవునికి కానుకిచ్చే సంతృప్తితో నీ బిడ్డలతో కలిసి నీ కుటుంబం ఆశీర్వాదకరంగా చేస్తాడు దేవుడు. ఇట్స్ నాట్ ద ఇన్కమ్ సోర్స్ వాట్ యు ఎర్న్, నువ్వు సంపాదించే దాని గురించి చూడడు ఆయన, నిన్ను పోషించడం గురించి ఆయన ఆలోచన చేస్తాడు. నీ ఇంటి పక్కన దయగలిగిన మనుషులను పంపుతాడు, వాళ్ళు నీ బాల్ సప్లై చేస్తారు, ములక్కాలు ఇస్తారు. నీ ఇంటి చుట్టూ మనుషులు పంపుతాడు, వాళ్ళ హృదయాలను దేవుడు ప్రేరేపిస్తాడు. అది బిచ్చం ఏదో పిల్లికి ఎంగిల్ చేత్తో కొట్టదు, నీకు మాత్రం జున్ను తీసుకొచ్చి పెడద్ది. దాట్స్ మెరకల్ ఆఫ్ గాడ్. నిన్ను పోషించడం దేవునికి తెలుసు, నిన్ను నడిపించడం దేవునికి తెలుసు, నీ అవసరం తీర్చడం దేవునికి తెలుసు. నిన్ను పోషిస్తానని నేను వాగ్దానం చేశాడు. భూమిని మొత్తం తయారు చేసినప్పుడు నువ్వు లేవు, కానీ నువ్వు వచ్చేటప్పటికే భూమి తయారైందంటే నీ గురించి ఎంత ప్లాన్ వేశాడో చూడు ఒకసారి. చచ్చిపోవద్దు, ప్రాణాన్ని తీసుకోవద్దు, ఆత్మహత్య చేసుకోవద్దు, ఎందుకు ఈ బ్రతుకని నిరుత్సాహపడద్దు, దేవుని పద్ధతుల్లో పోరాడడం మానేసి వెనక్కి తిరిగి వెన్ను చూపి పారిపోవద్దు, తప్పుకోవద్దు. ఆ యుద్ధం యెహోవా చేస్తాడు నీ గురించి. నిన్ను సిగ్గుపరచని జనంగా చేయటం దేవునికి ఇష్టం, నిన్ను పోషించడం దేవునికి ఇష్టం, ధారాళంగా ఇవ్వడం దేవునికి ఇష్టం. ఆయన ఎందుకు నువ్వు ఎంత నమ్మకాన్ని పెంచుకుంటున్నావు ఒకసారి చూడు. ఈరోజు నీ ఒంటి మీద వస్త్రాన్ని గురించి ఆలోచన చేస్తున్నాడు, ఆకాశ పక్షులకు లేనివి నీకు ఇవ్వడానికి ఆలోచిస్తున్నాడు. ప్రతి విషయం దయచేసి ఫాల్స్ ప్రెస్టీజ్కి పోవద్దు, జీవపు డంబానికి పోవద్దు, లేని వాటిని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, ఉన్నట్లుగా నటించడానికి నువ్వు ప్రయత్నం చేయదు, యథార్థంగా జీవించు. 1% 100% యథార్థత నీకున్న దేవుడు నిన్ను పోషించడానికి ఆయన సమర్థుడు. నిన్ను నడిపిస్తాడు, విడిపిస్తాడు, బలపరుస్తాడు, గొప్ప చేస్తాడు, ఎత్తైన ప్రదేశమే నుంచో పెడతానన్నాడు. దట్ ఈస్ హిస్ ప్రామిస్. ఈరోజు నువ్వు ఎలాంటి వాడివని ఆయన నిన్ను చూడలేదు. ఎంత ఘోరమైన వ్యక్తివని ప్రజలు అనుకుంటున్నారని ఆయన నిన్ను దీవించడం మానలేదు. ఈరోజు అన్యాయస్తులనేంటి, న్యాయస్తులనేంటి, అందరి మీద ఆయన దృష్టి ఒకేలాగుందంట. ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును దయచేవాడు, ఎండను దయచేవాడు, అన్నిటినీ విస్తరింపచేవాడు. నీ గురించి చాలా ప్లాన్లు వేశాడు. ఎంత అద్భుతమైన దేవుడు అంటే, ఈరోజు ఇంట్లోకి వచ్చి వేడివేడిగా వండుకొని కొంచెం అన్నం ఏదో పచ్చడి ఉంటే దాంతో వేసుకుని అమ్మయ్యా నువ్వు తింటున్నావంటే ఆ బియ్యం నీ దగ్గరికి రావడానికి ఎంతమంది రైతులు నిద్ర లేకుండా చేశాడో చూడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆ రైతులు నిద్ర లేకుండా ఎండల్లో పొలాల్లో చలికి కింద మీద పడి ఆ నీరు వస్తుందో కరెంట్ ఉంటుందో ఇన్ని ఏడుపులు ఏడ్చి వాళ్ళు దానిని నూర్చి తీసుకొచ్చి దాన్ని రైతు అమ్మి మిల్లుకెళ్ళి మిల్లులో వాడు నిద్రపోకుండా దాన్ని సొమ్ము చేసి దాన్ని తిరిగి నీ దగ్గరకు నీ షాప్ దగ్గర తీసుకొచ్చి నీ నోటి దగ్గర తీసుకొచ్చాడంటే ఆల్రెడీ దేవుడు ఎన్నిసార్లు ఎంతపై ఆలోచిస్తున్నాడు చూడు నీ గురించి. టుడే యు ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ ద బైబిల్ సేస్. ఆయన కృపను బట్టి నిన్ను పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు విలాసవంతమైన జీవితం జీవించడం కొరకు ఆశ కాదు, ప్రభు బ్రతికిస్తున్నాడనే దాని కొరకు విలాసం వచ్చిందని కృతజ్ఞతలు చెల్లించు. ఈరోజు ద రిచెస్ ఈరోజు నిన్ను గొప్ప చేసి ఉండొచ్చు. ఈరోజు ద జాబ్ నిన్ను గొప్ప చేసి ఉండొచ్చు. ఈరోజు ద వర్క్ అండ్ ఎఫర్ట్ నీ చేతుల్లో ఉన్నది గొప్ప అయిపోయి ఉండొచ్చు. ఈరోజు నీ టాలెంట్ ఇట్ మే బి గ్లోరిఫైడ్ బై మెనీ పీపుల్, బట్ అల్టిమేట్ గా నీకు ఇచ్చిన వాడు దేవుడు అని కృతజ్ఞతలు చెల్లించు. ఆయన యందు నీకు అన్ని ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇతరులను ప్రేమించాలి, కాబట్టి నీ శత్రువును ప్రేమించాలి, కాబట్టి ఆయన కొరకు నమ్మకంగా బ్రతకాలి. అన్ని ఇచ్చే దేవుడున్నాడు కాబట్టి ఆయన పక్షంగా నువ్వు కూడా ఇచ్చేవాడిగా ఉండాలి, అన్ని విషయాలలో చూసేవాడిగా ఉండాలి, ప్రేమించే వ్యక్తిగా మారాలి. ఈరోజు నీ జీవితం గురించి ఆయన అంటున్నాడు, ధారాళముగా దయచే దేవుని అందే నమ్మకం ఉంచాలి. ఆయన మహిమను ఇస్తాడు, గుణాతిశయాలను బట్టి ఇస్తాడు, పిలిచాడు కాబట్టి నీకు ఇస్తాడు. అల్టిమేట్ గా వర్డ్ ఏంటో తెలుసా, పిలిచిన వానికి. మనల్ని పిలిచిన వానికి అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి. అక్కడ పదం ఏంటో చెప్తాను. ఏమండి, రాత్రి నుంచి తెల్లారి వరకు ఆల్ ద నైట్ మాకు నిద్ర లేదు. పార్వతీపురంలో పాత కునాలకి ఎప్పుడో కరెంటు పోయింది, అప్పుడు ఆపారు. ఎప్పా 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 ఆ ఊరు నుంచి అటు ఒక మైక్, ఈ ఊరు నుంచి ఇటు ఒక మైక్, మధ్యలో మేము అబ్బా 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 ఈ చెవులో వినపడేది, ఈ చెవితో లోపలికి బ్రెయిన్ లో మిక్స్ అయిపోయి ఏదో అర్థమవుతుంది. తలుపులేసిన ఆడట్లేదు, ఎందుకంటే చల్లగా ఉంది చుట్టూ కామ్ వాతావరణం చర్చ దగ్గర. ఆ సౌండ్ డైరెక్ట్ గా మాకే, ఈ సౌండ్ డైరెక్ట్ గా మాకే. ఏటు ప్రొవైల్ రాత్రి అంతా పిలుస్తున్నారు, నువ్వు పొద్దున్న కనపడతావో లేదో నాకు తెలీదు, వీళ్ళు రాత్రి అంతా అరుస్తున్నారు కనపడతావో లేదో నాకు తెలియదు, వీళ్ళు పిలుస్తున్నారు ఎక్కడేంటో తెలుసా, ఆయన మనల్ని పిలిచాడు. దేవుని స్తోత్రం. నువ్వు పిలవక్కర్లే, ఆయన నిన్ను పిలిచాడు, ఆయన నిన్ను పిలిచాడు. ఒకసారి మీ పక్కన చెప్పండి, అయ్యా అని చెప్పండి, పక్కన ఉన్నారు, ఆయన మిమ్మల్ని పిలిచాడు. ఏమండి, నేనే గనక ఒకసారి దని నువ్వు నా దగ్గరికి రా అన్నాను అనుకోండి, వచ్చాడు. ఆడు తిన్నాడు లేదు చూడాల్సిన బాధ్యత ఎవరిది? నాది. ఆయన ఎక్కడికైనా పంపితే ఆడికి ఉన్నాయో లేదు చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఈడు అక్కడికి వెళ్ళేంత వరకు కావాల్సిన సెక్యూరిటీ చూడాల్సిన బాధ్యత ఎవరిది? అక్కడ తిరిగి వచ్చేటప్పుడు మార్కు చూడాల్సిన పని ఎవరిది? మళ్ళీ తిరిగి ఆడి ఇంటికి వెళ్ళేంత వరకు బాధ్యత ఎవరిది? ఆడికి బట్టలు ఉన్నాయా లేదా, డబ్బులు ఉన్నాయా లేదా, తిన్నుందా లేదా, అక్కడికి వెళ్తే అది చేర్చుకుంటే ఉంటారా లేదా, ఆడ అక్కడికి వెళ్తే ఆడికి ఏది ఇష్టమో అది పెడతారా లేదా, ఇవన్నీ చూడాల్సిన బాధ్యత ఎవరిది? ఒకసారి నేను ఒక పాస్కాన్ని పంపించాను ఒక ఊరి వెళ్ళమన్న, వెంటనే ముందు ఆడ ఫోన్ ఈ బస్సు ఎక్కాడు. బాబు ఆడన్నిటికీ ఓపిక పడతాడు, దిండి లేకపోతే నిద్రపోడు, మంచి దిండి ఇవ్వన, ఆడన్నిటికీ కష్టపడతాడు, ఏ విషయంలో లోడ్ చేయకు, ఆడికి చికెన్ అంటే ఇష్టం, కొంచెం మంచిగా ఫ్రై చేసి పెట్టమ్మా, ఆడికి ఎలా చేయమ్మా, ఆడికి వచ్చేటప్పుడు నేనేం డబ్బులు ఇవ్వలేదు, నువ్వు ఆడికి 200 ఇవ్వమ్మా, పలానా దగ్గర టికెట్ తీసి 200 ఇవ్వమ్మా, పలానా దారిలో ఆడికి కొంచెం పూరీలు అంటే బాగా ఇష్టపడతాడు, కొంచెం పూరీలు చేసి పెట్టమ్మా, ఇవన్నీ బాధ ఎవడది? Because I called, నేను పిలిచాను, నేను పంపుతున్నాను, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఎలా ఒకలా వెళ్ళారా అన్నాను అనుకోండి, నేను వెళ్ళాయి అంటాడు, డెఫినెట్ గా. ఎందుకు నా దగ్గర లేవు, నేను వెళ్ళాను తర్వాత వస్తానంట. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆమెన్. నిన్ను పిలిచాడు కాబట్టి నీవన్నీ చూసుకుంటాడు. ఒకసారి చెప్పండి ఎవరికైనా, నీ పరిస్థితులన్నీ చూసుకుంటాడు, నీ ఇబ్బందులన్నీ చూస్తాడు, నీ పోషణ అంతా చూసుకుంటాడు, నీ భవిష్యత్ అంతా చూసుకుంటాడు. భయపడద్దు, ఇది దేవుని మాట. పిలిచాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడో తెలుసా, నిన్ను పోషిస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు, ప్రజలందరూ ఎదుట నీవు నా బిడ్డ అని సాక్ష్యం చెప్తాడు. దాట్ ఈస్ అల్టిమేట్ గ్లోరీ టు గాడ్. ప్రార్థన చేయి. ప్రభుని అడుగు, నేను ప్రేమిస్తాను ఇక్కడి నుంచి నువ్వు ప్రేమించినట్టే. ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చావు కదా ఆ వాగ్దానాన్ని బట్టి నేను సంపూర్ణమైన సమాధానాన్ని తెచ్చుకుని దేవుని కొరకు బ్రతుకుతానని